ఛత్రపతి శివాజీ. ఆ శివాజీ విగ్రహం లేని పల్లెటూరు కానీ మహారాష్ట్రలో, శివాజీ విగ్రహం లేని టౌన్ కానీ, శివాజీ విగ్రహం లేని పట్టణ సిటీ కానీ లేనిది. శివాజీ అంటే ఆ మహారాష్ట్రకి ఎంతో ప్రీతి. మా శివాజీ, మా శివాజీ, శివాజీ శివాజీ అనేది కాదు వాళ్ళమ్మ, వే శివ, మనందరం శివాజీ అంటున్నాం. వాళ్ళమ్మ ఏమైందండి? శివ 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 అని ప్రీతి. భారతీయుల యొక్క పవిత్రమైన గ్రంథాల్లో కథలు చూసి ఎన్నో కథలు వాళ్ళమ్మ శివాజీకి చెబుతూ ఉండే. సర్వసాధారణంగా స్థూల బుద్ధి ఉన్నవాడికి కథ ప్రధానం, సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి ఆ కథ లోపలిన సారం ప్రధానం. ఒక రోజున శివరాత్రి వచ్చింది. శివాజీకి శివరాత్రి రోజున శివుడి కథలు చెబుతాను వాళ్ళమ్మ. ఆ రోజు చాలా మంది జాగరణ చేస్తారు, కొంతమంది జాగరణ చేయాలి. కానీ ఆ ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది నిద్రపోతున్నారు, పక్కింటి వాళ్ళు నిద్రపోతున్నారు. అందరూ జాగరణ చేయరు కదా, కొంతమంది నిద్రపోతున్నారు. ఈ తల్లి కొడుకు శివుని యొక్క కథలు చెప్పుకుంటున్నారు. శివుడు మహాదేవుడు, అతని విశేషం గురించి, శివుడి యొక్క జన్మ గురించి చెబుతంటే శివుడి యొక్క దృష్టి మళ్ళింది, శివాజీ యొక్క దృష్టి మళ్ళింది. అన్నా అన్నా ఏంటి మనం శివుడి కథలు చెప్పుకుంటున్నాం? కొంతమంది నిద్రపోతున్నారు, కుంభకర్ణుల్లో నిద్రపోతున్నారు, ఉద్దమ పోతుల్లో నిద్రపోతున్నారు. అప్పుడు వాళ్ళండి శివ శివ, నాకు నువ్వు మాట్లాడే పరిస్థితి నాకు నచ్చలేదు. నువ్వేమనుకుంటున్నావు? నన్ను భక్తురాలు, నేను భక్తుండి, నన్ను చెబుతాను కథలు, నేను వింటున్నాను. నీకు తెలియకుండా నీలో కొంత అనుభవం ప్రవేశించింది. నేను భక్తుండి, నేనెంతో శివుని స్మరించుకుంటున్నాను. కానీ మిగతా వాళ్ళందరూ కూడా బ్రహ్మ పోతుండగా ఉండగా నీలాగానే అక్కడ పోతున్నారని అంటున్నాను. కానీ ఈ రకంగా మాట్లాడే నువ్వు, ఈ రకంగా భక్తిగా ఉండటం కంటే అలా కుండకలు లేదు లేక బ్రహ్మపోతు లాగే నువ్వు మారి ఉంటే నేను సంతోషించి ఉంటాను. వాళ్ళని విమర్శించే బదులు వాళ్ళలాగే నువ్వు ఉండుకోండి, నీ ఎప్పుడు సంతోషిస్తుంది. విమర్శించడం కంటే వాళ్ళలాగా ఉండు, నీ ఎప్పుడు సంతోషిస్తుంది. నేను భక్తున్నాను కానీ, నేను పవిత్రుడని కానీ, నేను ఎంత భక్తున్నాను కానీ, నేను ఉదాస్తున్నాను కానీ, అందుకే ఈ రకమైన అహంకారం కానీ వాళ్ళను ఎంత దూరం ఆలోచించి చెప్పిందో, ఎంత చక్కగా సరిదిద్దిందో అబ్బాయిని. అందుకే అతను శివాజీ అయ్యాడు, మహారాష్ట్రకి అధిపతి అయ్యాడు, దేశానికి ఎంతో గౌరవం చేయాలి. ఈశ్వరుడు చూసేది విభిన్న లోకాయల్ని, విభిన్న ఎకరాల్ని కాదు. మీరు ఎంతవరకు సన్మార్గంలో ఉన్నారు, మీరు నడిచే నడక సన్మార్గంలో ఉందా లేదా, అది ఈశ్వరుడు. అందరూ మనుషులే, కనిపించడానికి అందరూ మనుషులే. కానీ సత్పురుషులు సహృదయం వాళ్ళు, మనం ఎదుర్కోవాలి కష్టం. నేను కష్టపడి ఎదుకుని పట్టుకోవాలి. మంచి శాస్త్రము, మంచి గురువు, మంచి మార్గము, మంచి ఉదయం గల స్నేహితులు ఇన్ని జన్మల నుంచి పుణ్యం చేసుకుని వస్తాంటే మనకు లభిస్తారు. ఈ దగ్గర బాంబాయిలో ఒక పెద్ద పత్రికా రచయిత పెద్ద ఉపన్యాసం చేసి అతను ఏమి చెప్పాడంటే, ఏంటి ఈ ప్రార్థనని ఈ పూజలని నాకంటే చెప్పడం, ఈ ప్రార్థనలు పేరు చెప్పి ఈ పూజలు పేరు చెప్పి మీరు సమయాన్ని కాల్ చేసుకోవచ్చు అని చెబుతూ మళ్ళీ జారిపోయాడు. మళ్ళీ ఏమన్నాడంటే, అది కాదు, అన్నిటికంటే ఏది గొప్పది అంటే మనశ్శాంతి చాలా గొప్పది. మనశ్శాంతి మనకి అందరికీ ఉండాలి. మనశ్శాంతి లేకపోతే ఏమిది? ఈ లోకంలో అన్నిటికంటే మనశ్శాంతి ఎక్కువ పవిత్రంగా చూస్తారు. ప్రార్థన లేకుండా, పూజ లేకుండా, ఈశ్వరు ఎదుర్నొప్పి లేకుండా మనశ్శాంతి ఎక్కడికి వస్తుంది? ఈ ప్రార్థన, ఈ పూజలు, ఈ జపాలు ఇవన్నీ మాత్రం ఆడటానికి. ఇంతకీ నేను ఇంటికి చూస్తున్నానంటే ఈ మాట, ఎవరైతే మీకు జ్ఞానం కావాలనుకుంటున్నారో, ఎవరైతే వృద్ధికి చేరుకోవాలనుకుంటున్నారో, మీ హృదయంలో ప్రకాశిస్తున్నట్టుగా పురుషోత్తుని ఎవరైతే పట్టుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు రెండు విషయాలు మీరు జ్ఞాపకం. లోకం యొక్క ప్రవర్తన మీరు స్వీకరించకండి, లోకం యొక్క నిందలు కూడా మీరు, లోకం యొక్క ప్రవర్తన మీరు స్వీకరిస్తే, లోకం యొక్క నిందలు మీరు స్వీకరిస్తే మీరు దేహబుద్ధి కూడా. అంటే లోకం యొక్క ప్రవర్తనకి, లోకం యొక్క నిందలకి దూరంగా ఉంటుంది. లోకం యొక్క స్తోత్రాలకి, లోకం యొక్క నిందలకి దూరంగా ఉంటుంది మనస్సుకి. ఈశ్వరుడు ఎప్పుడు తిరుగుతుంది? దీనికే గౌతమ బుద్ధుడు ఎంత బియ్యం కావాలో, ఎంత అన్నం కావాలో లెక్క వేసుకుని అన్ని గృహాలకు తిరిగిపోవడబోతుంది. వీళ్ళు దీక్షాం దేశం అనేవారు. ఒక అతనికి ఏమి పుంచుని తను చూస్తే రోపం పుంచు అని తిట్టి వెళ్ళిపోయినాడు. అలాగే ప్రశాంతం వెళ్ళాడు. మళ్ళీ రెండో రోజు నుంచి దీక్షాం దేశం అనేవారు. మళ్ళీ తిట్టేవాడు. వాళ్ళ ప్రశాంతం వెళ్ళిపోవాడు. అతని ముఖంలో వికారం కనపడ్డాడు. అలా నాలుగు రోజులు చూశాడు, ఏమి రియాక్ట్ అవ్వడం లేదు. నువ్వు వెనకాల పరిగెట్టాడు. నాలుగు రోజుల నుంచి మీరు నా గుణాలకు వస్తున్నారు, నాలుగు రోజుల నుంచి మీరు తిట్టి పోశాను. మీరు ఏం మాట్లాడటం లేదు, నేను బియ్యం వేయలేదు కదా, నేను నాకు తిడుతున్నాను. మీకు ఏం పైసా ఇవ్వలేదు, బియ్యం వేయలేదు, పైగా నేను నాకు తిడుతున్నాను. మీరు ప్రశాంతంగా వెళ్ళిపోతా అంటే ఈ రోజు నేను ఆక్సిజన్ కలుగుతాను. నేను ఏం రియాక్ట్ అవ్వడం లేదని నీ వెనకాల నేను పడ్డాను, ఏం మాట్లాడతాను. అప్పుడు అది చెప్పాడు, నువ్వు అసలు బియ్యం వేయలేదు, బియ్యం వేస్తే నాకు, నువ్వు బియ్యం అసలు వేయలేదు, నువ్వు వేస్తే అది నేను పుచ్చుకుంటే నాకు వస్తాను. నీ వేసిన బియ్యం నేను పుచ్చుకోవాలనుకో, నువ్వు ఇంట్లో వచ్చేది. అదేవిధంగా నువ్వు బియ్యం అసలు వెయ్యలేదు నాకు,
కానీ చిట్లు తిరగటం అవి నేను స్వీకరించడం
అంటే నాలుగు రియాక్షన్. ఆ గౌతమ బుద్ధుడితో మాట్లాడిన 2% లోపల అతనితో బాగుంటుంది
అంటే సంసారంలో జన్మించిన గుర్తింపు. కృష్ణుడి కాలంలో దుర్యోధనుడు ఉన్నాడు కదా, అది కృష్ణుని ఎంతవరకు గుర్తించారు. అలాగే భీష్ముడి కాలంలో అందరూ భీష్ముని గుర్తించారు. నామదేవి నాకు భక్తులు ఉండేవారు, అతను చాలా ప్రశాంతంగా ఉండేవారు, అతని శాంతిని చూసి కొంతమందికి అసూయ కలిగింది. నీ గంట విద్యుత్తున్నట్టు ఒక రోజు ఎవరో వచ్చేస్తున్నారు కానీ మా అబ్బాయి ఒప్పందం చేసుకుంటున్నాడు, మీ ఎవరికి చూసిన సహాయం వారు చేయండి అని ఆయన అడుగుతున్నాడు. కొంతమంది అడ్డు రూపాయలు ఇచ్చారు, కొంతమంది కావాలి, కొంతమంది ఒక డబ్బు ఇస్తున్నారు. నోరుకొని చెప్పుకోవడం చేతుడు చెప్పేద్దాం లేదు, ఒక డబ్బు ఇస్తున్నారు అంటున్నారు. మీరంతా ఇంటింటికి తిరిగితే రూపాయి వచ్చింది అక్కడ అక్కడికి. ఏంటి మనం గ్రామం వచ్చాం, మనకు 300 కావాలి, కష్టపడి తీద్దాం, కష్టపడి చూస్తూ రూపాయి వచ్చింది. ఆ యాచికడికి మనకు వచ్చింది, ఆ ఊరి ఇచ్చి తెలిపోతు ఒకటి అమ్మలే మీ ఊరంతా తిరిగాను, ఏదో మా అబ్బాయితో ప్రయాణం చేసుకోవడానికి వచ్చాను, మీ ఊరంతా తిరిగాను, ఇంటి రూపాయి వచ్చిందండి, ఈ డబ్బు ఇవ్వబోతున్నాడు ఆర్థిక్యం ఏమో ఏమిటి, మీకు డబ్బు ఎంత కావాలో నాకు 300 అయితే మా అబ్బాయి గొప్ప నేను అయిపోతుంది, ఇప్పుడు ఎంత వచ్చింది రూపాయలు వచ్చింది, మీకు 300 కావాలి, ఆ 300 నేను ఇస్తాను, కానీ ఈ ఊళ్ళో ఒకడు ఉన్నారు, కానీ ఈ ఊళ్ళో ఒకడు ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు వెనక కలుగుతుంది, నువ్వు ఏం చేయాలంటే నువ్వు వాళ్ళకి చిరాకు తెప్పించు, కోపం తెప్పించు, ఆ 300 నేను ఇస్తాను మీకు, ఊరంతా తిరగక్కర్లేదు. సరే వెళ్ళారు ఎవరు నామదేవుడు వేసి ఉండాడు, ఏ కొన్ని పరిశోధకాలు మాట్లాడారు, అతను డిస్టర్బ్ కాలేదు, ఆందోళన చెందలేదు మానవుడు. అతను ఏం చేశాడు, నామదేవుడు భార్య ఈటి మీద వెళ్ళి చూస్తున్నాడు. నామదేవుడు అంటున్నాడు, ఏమమ్మా వాడు మన అబ్బాయి కింద పడిపోతాడేమో, అంటే మన అబ్బాయి కింద పడిపోకుండా నేను చూసుకుంటాను, వాడు కింద దారిపోకుండా నేను చూసుకుంటాను, వాడు మన అబ్బాయి. నామదేవుడు భార్య అతను ఈటి మీద కిందకి దిగిస్తే తండ్రిని బాధ పెట్టడం ఉద్దేశం కాదు, నేను యాచన కోసం గ్రామం ఇలా నీకు కోపం తెప్పిస్తే, నీకు కిరాకు తెప్పిస్తే, నీకు అశాంతి తెప్పిస్తే నాకు 300 ఇస్తాను ఒక పెద్ద మనిషి చెప్పాడు, అందుకే పనులు నేను చేస్తున్నాను. అంటే మానవుడు ఎంత గొప్పవాడు, ఏమయ్యా మాకు అపకీర్తి వచ్చినా పర్వాలేదు, నీ ముందే విషయం చెబితే నేను బాగానే కోపం తెచ్చుకుందేవా, నీకు 300 దక్కు, నాకు ముందు అంటే నీలో రహస్యం ఈరోజు గ్రహించాలి. హృదయం ప్రధానం, లక్ష్యం ప్రధానం కాదు, లోకం మనం గురించి ఏమనుకుంటాను ప్రధానం కాదు, లోకం ఊరికే మోసం నిజంగా లేదు, లోకం ఇంకా మాట మటుకు, లోకం నిజంగా లేదు మాటకు. ఆధ్యాత్మిక శిఖరాలు అందుకున్న నానుదేవులు లాంటి వాళ్ళు ఆ కొండలు మనం మాట వచ్చిన కొండ కొండ అంటాం, అది కొండ మట్టే మాట్లాడ మట్టే కొండగా ఉంటాం అంతే కదండి, మనం ఏమిటాం మాట వచ్చి కుండ కుండ కొండ అంటాం, కానీ మన కొండ నిపుణుకోవాలి ఏమిటి మట్టే, అదే నేను మాటకి లోకం లోకం ప్రపంచం 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 అని అనుకుంటాం, మాటకు అనుకుంటాం, కానీ మాటకి లోకం అనుకున్నప్పుడు వస్తువు బ్రహ్మమే. ఎంత దూరం ఇది పెడుతూ మనస్సును చాలా ఉదాత్తమైన స్థితిలోకి తీసుకు, ధ్యానయోగం కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం, యోగాల యొక్క ప్రయోజనం మనస్సుని బాగు తీసుకోవడం. రమణ మహర్షి గారు ఈ మనస్సుకి యాతనా శరీరం అని పేరు పెట్టారు, ప్రతి వాడికి యాతనలు తీసుకొచ్చేది ఇదే, కష్టాలు తీసుకొచ్చేది ఈ మనస్సే, మనస్సును విడిచిపెట్టేదే ఉంది మన దేహమే మనసుకి, ఈ దేహాన్ని బట్టి మన కోపతాపాలు వస్తున్నాయి, రాగద్వేషాలు వస్తున్నాయి, అశాంతికి ఈ దుఃఖానికి దేహబుద్ధే కారణం. ఈ దేహబుద్ధి ఇప్పుడు మనకు మారాలి, దేహబుద్ధికి ఆత్మబుద్ధి రావాలి, అప్పుడు శాంతం చేయడం తెలుస్తుంది. ఏమైనా మన అందరికీ దేహాలు కనిపిస్తున్నాయి, అందరికీ దేహం కనిపిస్తుంది, ఈ మనసు వేరు నా మనసు వేరు, కానీ నీతో మనసు ఉంది నీతో దేహం ఉంది, నాతో మనసు ఉంది నాతో దేహం, అందరికీ కనిపిస్తున్నాయి, ఇది యథార్థం. అయితే మన దేహం మన మనస్సు నిద్రకు ఎక్కడికి వెళ్ళిపోవాలి, నా దేహం నా మనస్సు ఎక్కడ ఉంది, నేను నిద్రతో నాలుగు నెలలు గుండె గారు ఎక్కడ ఉంది నాలుగు నెలలు సోదర మహర్షి గారు, నా దేహం నాలో లైన్ అయింది, నా మనస్సు నాలో లైన్ అయింది, నా గుణాలు నాలో లైన్ అయినాయి, నా ఊరు నా దేశం నా ప్రపంచం ఇవన్నీ నాలో లైన్ అయ్యి ఇవన్నీ లైన్ అయిపోయినప్పుడు కూడా నేను మళ్ళీ నాకు మెలకు రాగానే నా దేహం వచ్చింది, నా మనస్సు వచ్చింది, నా ఊరు వచ్చింది అన్ని రెట్టుకోండి. ఈ వ్యక్తం అయినప్పుడు నేనున్నాను, ఈ వ్యక్తం కాకుండా నాలో లైవ్ అయినప్పుడు నేనున్నాను, నాకెంతకాలం అయితే అహంకారం నాలో నాక దేశం వ్యక్తం అవుతా ఉంటుంది, ఒక దేశం లైవ్ ఒక మనస్సు వ్యక్తం అవుతా ఉంటుంది, మనస్సు లైవ్ అవుతుంది, మనస్సు విశాలం చేసుకుంటుంది, మనస్సు విశాలమైన మనస్సు ఆత్మాకారం చెందుతుంది. మంచి గుణాలు అలవర్చుకోండి, మంచి గుణాలను ప్రాక్టీస్ చేయండి అని భగవంతుడు ఎందుకు చెప్పాడు మన గీతం, మంచి గుణాలు అలవాటు చేసుకోవటం వల్ల మనస్సు విశాలం మీరు ఏదైనా గ్రంథం చదివేటప్పుడు, ఎవరైనా పెద్దలు చెప్పే మాటలు విన్నప్పుడు మీ అనుభవానికి సరిపోతున్నాయి లేదో చూసుకోండి. పరమేశ్వరుడు మీ హృదయంలో ఉన్నాడు, అదే నిజమైన పుస్తకం. మీ హృదయంలో ఉన్న ఆత్మీయ నిజమైన పుస్తకం. అంతకమించిన పుస్తకం కానీ, అంతకమించిన శాస్త్రం కానీ, అంతకమించిన దేవుడు కానీ, అంతకమించిన గురువు కానీ బయట లేదు. నాకు రాముడు సహాయం చేశాడు, నాకు కృష్ణుడు సహాయం చేశాడు, లేకపోతే నా గురువు నాకు సహాయం చేశాడు అని కొంతమంది చెబుతుంటారు. వాళ్ళు బయట ఉండి మీకు సహాయం చేస్తున్నారా, లేకపోతే మీ హృదయంలో ఆత్మలో ఉండి మీకు సహాయం చేస్తున్నారు? మీకు ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళు సహాయం చేస్తున్నారా, లేకపోతే మీ హృదయంలోనే ఆత్మగా ఉండి వాళ్ళు సహాయం చేస్తున్నారు? కనిష్టం మీ హృదయంలోనే ఉన్నారు. దానికి మనస్సును తయారు చేయాలి. మనస్సుని ఇంద్రియాలని సంస్కరించాలి, మనస్సుని ఇంద్రియాలని బాగు చేయాలి, వాటిని కల్టివేట్ చేయాలి. మనస్సుని ఇంద్రియాలని సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే హృదయంలో ఉన్న పరమేశ్వరుడు మనకు అందుతారు. దేవుడు అంటే ఏమిటండి? మీరు దేవుడే. చిన్న కిటుకు మాయలో ఉన్నవాడు జీవుడు, మాయలో నుంచి బయటపడ్డవాడు దేవుడు.
దానికి ఎవరు నేను లేని వాడు ఎవరైనా ఉన్నారా? ఇందులో సోషలిస్ట్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ ఉండొచ్చు, అనేక ఉండొచ్చు. దానికి ఎవరు నేను లేని వాడు ఎవరైనా ఉన్నారా? అందరికీ నేను ఉండాలి. నేను ఉంది, నేను నేనంటున్నాను, మీరు నేనంటున్నారు, అందరూ నేను నేనంటున్నారు. మీకు ఈ నేను లేదు నిజమేనా? ఇప్పుడు ప్రపంచంలో 300 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 300 కోట్లు నేను నిజమేనా? నిజం ఒకటిగా ఉంటుందా 300 కోట్లుగా ఉంటుందా? మన ఇరుగు పొరుగు వాళ్ళ గురించి విచారణ చేస్తాం, లోకం గురించి విచారణ చేస్తాం, ఇంకా రాజకీయాల గురించి విచారణ చేస్తాం. కానీ నేను నిజంగా నేననేది కానీ ఈ నేను గురించి మటుకు విచారణ చేయాలి. ఎవరైనా విచారణ చేస్తున్నారండి? నేను గురించి విచారణ చేస్తున్నారా? ఎవరైనా శోభం చేస్తున్నారా? ఈ నేను మన అనే నేను పూజ చేయమంటే పూజ చేస్తుంది, దేవుణ్ణి ఆరాధించమంటే దేవుణ్ణి ఆరాధిస్తుంది, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తుంది. కానీ దాని గురించి విచారణ చేయమంటే, దాని గురించి నిఘా పెడితే మటుకు అది అంగీకరించు. ఈ మధ్యన ఒక మేధావి ఒక ప్రశ్న వేశాను, చాలా లాజికల్ మైండ్. దేవుని ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని తలుచుకోవాలని చెబుతా ఉంటారు కదా. ఉదాహరణకు నా దగ్గర రూపాయలు లేవు, దేవుని స్మరించుకోవాలని మీరు చెబుతారు అనుకోండి. దేవుడి దగ్గర రూపాయలు ఉన్నాయండి, నేను అడిగే వస్తాను ఇవ్వగలడా? అది ఉండాలి కదా. లేకపోతే ఆయన ఏం చేస్తే జాలి పడుతున్నాడు అంటే ఏమిటంటే, అక్కడ ఈశ్వరుడి దగ్గర ఉండాలని కాదు, ఈశ్వరానుగ్రహం ఉంటే అన్ని మనకు ఫలిస్తాయి. మనం ఏ వస్తువు అయితే కోరుతున్నా వస్తే అక్కడ ఉండక్కర్లేదు, ఆయన అనుగ్రహం కాదు. మనకున్న వాంఛలని జరగాలి. చాలా మందికి భక్తి, వీళ్ళు పూజ చేస్తుంటే ఎదుట వాళ్ళు చూడాలి, లేదా వీళ్ళు ప్రార్థన చేస్తుంటే ఎదుట వాళ్ళు చూడాలి. వాళ్ళు ప్రార్థన చేసుకునేది వాళ్ళ కోసం, ఎదుట వాళ్ళ కోసం. అంటే భక్తి నిజమైతే, అది హృదయపూర్వకంగా ఉంటే, దాన్ని నిజంగా హృదయానికి సంబంధించింది అయితే, తప్పనిసరిగా ఈశ్వరుడు కృప వర్షిస్తుంది, ఇతర కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. అంతేకాని వస్తువు అక్కడ ఉండాలని ఎక్కడ లేదు. ఇది పైకి ప్రార్థన ఏమి ఎందుకు? ఈశ్వరానుగ్రహం కోసం. ఈశ్వరానుగ్రహం ఎందుకు? వీడి వాక్యాన్ని నెరవేరుతారు, అనుగ్రహం చేస్తారు. మనకేమిటంటే భక్తి ఉన్నా లేకపోయినా ఎదటవాళ్ళు అనుకోవాలి. ఎదటవాళ్ళు ఇప్పుడు అనుకుంటారని దానివల్ల మనం కలిసి వచ్చింది. అండ్ దేవుడికి పబ్లిసిటీ ఎందుకండి? దట్ గాడ్ నీకు పబ్లిసిటీ. దేవుడికి పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ కోరితే దేవుడు అవ్వాలి. మీకు అతను సహాయం చేస్తున్నట్టుగా మీకు తెలియకుండా మీకు సహాయం చేస్తాడు వాడు. మంచివాడి లక్షణం ఏమిటంటే, సహృదయైన వాడి లక్షణం ఏమిటంటే, బుద్ధిమంతుడి లక్షణం ఏమిటంటే, మూడు నిదానంగా అంటాడు. మనసులో ఉన్నదే నోటితో చెప్తాడు, నోటితో చెప్పింది చేతితో చేస్తాడు. అది బుద్ధిమంతుడు. అది చేతనైతే ఈశ్వరుడు వర్షిస్తుంది. మనస్సులో ఉన్నదే నోరుతోడు చెబుతాడు, నోరుతోడు చెప్పిందే చేతుడు చేస్తాడు. ఈ మూడు వంకరలు ఉండవు, ఈ మూడు నిదానంగా ఉంటాయి. ఆ జన్మలో వాడికి మోక్షం. మూడు నిదానంగా ఉంటాయి. అసలు మనకి అద్వైత సుఖం ఎక్కడ ఉంటుంది? అద్వైత భక్తి రాలేదని ఇంకా మనకి. మనకి కైలాసంలో శివుడి మీద, వైకుంఠంలో ఉన్న విష్ణువు మీద, సత్యలోకంలో ఉన్న బ్రహ్మబిందు మీద, ఇంకా దేవేంద్ర లోకంలో దేవుడి మీదే మనస్సు పెడుతుంది. కానీ అలా చెబితే మనసు పరిగెడుతుంది. కానీ మీ హృదయంలో ఆత్మ ఉంది, దేవుడు మీ హృదయంలోనే ఉన్నాడు అని చెబుతూ ఎవరికీ బుర్రకెత్తదు. సోదర మహాశయ గారు, అద్వైతి సుఖం, అద్వైతి శాంతి, అది బుద్ధికి అనుభవం. అది అనుభవానికి అందుతుంది, అది మాటలకి అందదు, అది మనస్సుకి అందదు, అది ఇంద్రియాలకు అందదు, అది బుద్ధికి అందదు. అనుభవం నిరవగా ఎలా ఉంటుందంటే కారంగా ఉంటుంది. కారణం ఎలా ఉంటుంది అని అడుగుతానుకున్నాడు, ఆ నూట పెట్టుకుని మెరుగై పెట్టినాడు తెలుస్తుంది. అలా ఆత్మ హృదయంలో ఆత్మ ఉంది, ఎలా ఉన్నట్టు అనుభవంలోకి వచ్చినాడు తెలుస్తుంది. అది అనుభవం ఎక్కడైతే, అది మాటలకు అందదు, నీ బుద్ధికి అందదు, నీ మనస్సుకు అందదు, నీ ఇంద్రియాలకు అందదు. నిజంగా అందింది అనుకోండి, అన్నది దీనికంటే చిన్నదన్నమాట.
అంటే రామస్వామి చెప్పేవాడు నువ్వు దాన్ని ఊహించవు, ఆ పరమార్థ వస్తువుని అనాత్మ వస్తువుని దాన్ని ఊహించవు. ఆ తర్వాత అనకు ప్రయత్నం చేయండి. మీరు చెప్పి దారుణ ప్రశ్నించండి. ఇంకో చిన్న విషయం చూడండి, ఒక కృష్ణుడు బొమ్మ, రాముడు బొమ్మ, శివుడు బొమ్మ ఎందుకుండా పెట్టుకుంటారు ఇంటికే? అక్కడ పువ్వులు పెడతారు. నేను ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడు అనుకుంటూ ఉంటారు మీ మనసులో. అలా అనుకోండి, మంచిదే. ఇది దేవుడు ఏదో అనుకోవాలి, ఏదో అనుకోకపోతే మన మనసు అని ఇంటికాడ అనుకుంటున్నారా? మీరు నేను చెప్పేది నిజాలు అవద్దా? మీ ఇంటికాడ దేవతా విగ్రహాలు ఉన్నాయి, నిజమే? ఆ దేవతా విగ్రహానికి అక్కడ దీపం వెలిగిస్తున్నారు, అగరవత్తులు వెలిగిస్తున్నారు, హారతిస్తారు. ఇది దేవుడు, ఇది దేవుడు. కృష్ణుడు అయితే కృష్ణుడు, రాముడు అయితే రాముడు, శివుడు అయితే శివుడు. ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడు. మరి అదే దేవుడు అయితే దేవుడు అక్కడికి పరిమితం అయిపోతే వాడు దేవుడేనా? మీ ఇంటికడ పోతే పెద్ద పుట్టో చిన్న పుట్టో అనుకుంటుంది. ఆ దేవుడు పుట్టో ఏదైతే అనుకుంటున్నారో, మీరు అనుకునే దేవుడు అక్కడికే పరిమితం అయిపోతుంది. అది నిజమైన దేవుడేనా? ఇది దేవుడు, ఇది దేవుడు అక్కడ పటం పెట్టి ఇది దేవుడు, ఇది దేవుడు అంటున్నారు. ఇది అది అని ఎప్పుడైతే మీరు విభజించారు, అని ఎప్పుడైతే ఖండించారు, అని ఎప్పుడైతే ముక్కలు చేశారు, అప్పుడే మనకు దేవుడు దూరం అయిపోయింది. ఎప్పుడైతే మనస్సు ఉందో ఎదురు వస్తుంది కూడా పరిమితం చేస్తుంది. అందుకే స్వామి వివేకానంద చెప్పాడు, ఒక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయకండి. ప్రయత్నం చేస్తే మీరు అర్థం చేసుకోలేదు సరికదా? మీకున్న అజ్ఞానాన్ని తీసుకుని జ్ఞానం ఎందుకు ఆరోపిస్తుంది? బ్రహ్మ మహర్షి వాళ్ళు ఎంత ఉదాహరణకి వాళ్ళు వాళ్ళ అవినచ్చేటువంటి పెంచు. ఎవరైనా మీరు దేవుడు అని అంటే వాళ్ళు అంగీకరించారంటే స్తోత్రం కోసం అంగీకరించారు వాళ్ళు. ఆయన పట్ల మీకు ప్రేమ ఉంటే, ఆయన పట్ల మీకు విశ్వాసం ఉంటే, ఆయన దేవుడి కింద మీరు ఆరాధిస్తుంటే మీ ఏకాగ్రతని సర్వస్థించుకోవడం వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఆయన ఆరాధించి మీరు అభివృద్ధిలోకి వస్తున్నారనుకోండి, మీరు ఆధ్యాత్మిక అభివృద్ధిని సంపాదిస్తున్నారనుకోండి, అది సర్వస్థించు. ఆ రకంగా మీరు అభివృద్ధిలోకి వస్తాంటే అదే మంచిదని ఉద్దేశంపై అంగీకరిస్తున్నారు, మౌనంగా ఉన్నారు. అంటే దేవుడు అంటే అది దేహమనే కాదు, ఆ దేహానికే పరిమితం కాదు. రాముడి మీద మనకు నిష్ఠ కుదురుతాను అనుకోండి, ఆ రామస్మరణ మనకు వచ్చేప్పుడు మన మనసు చల్లగా ఉంటాం అనుకోండి, మన మనసు కుదిరి పడతాం అనుకోండి, రాముడు దేవుడు అనుకోండి, మంచిదే. అది మీరు బాగుపడటాన్ని చూసుకోండి, అదే ముఖ్యం. వాడు దేవుడు వీడి దేవుడు కాదు, మీరు బాగుపడటం, మీరు అభివృద్ధిలోకి రావటం మీరు చూసుకోండి. మీకు పీస్ కావాలి, మీకు హెల్త్ కావాలి, మీకు హ్యాపీనెస్ కావాలి. ఇన్ని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నాం కదండి మనం, ఇక్కడ కూర్చుని ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటున్నాం. క్యాన్సర్ రోగం ఎలా తగ్గించాలంటే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. క్యాన్సర్ రోగం వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ రోగం ఎలా తగ్గించాలంటే రీసెర్చ్ చేయడం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సరే, క్యాన్సర్ కోసం ఖర్చు పెడుతున్నారు. కానీ మనలో అందరికీ ఆశ ఉండాలేదా? అంటే ఆశ అందరికీ ఉండాలేదా? ఇది అబద్ధమా? లేదు, క్యాన్సర్ ఎవరికి లేదు కానీ ఆశ ఉంది. క్యాన్సర్ కోసం రీసెర్చ్ చేస్తున్నారు కదా, ఈ ఆశ అనేది ఎలా వచ్చింది? మనిషికి రీసెర్చ్ చేయడం ఎవరు చేయలేదు. ఆశే కదా మనిషికి దుఃఖం తీసుకొచ్చింది, ఆశే కదా మనిషిని బంధించింది, ఆశ నుంచి కదా రోగం వస్తా. రోగం తగ్గించడం కోసం రుద్రుని పట్టుకున్నాం, ఇలా రోగం ఎందుకు వస్తుంది? ఆశ నుంచి వస్తుంది. ఈ ఆశ మనలో ఎలా ప్రవేశించింది? ఆయన దీనికోసం ఎవరు డబ్బు ఖర్చు పెట్టలేదు కదా, దీన్ని రీసెర్చ్ చేయడం కోసం కాదు, దీన్ని తొలగించడం కోసం. ఆశ లేని జీవుడు ఎలానే ఉన్నారు. అసలు మనం భక్తి, మనం చేసే పూజలు కూడా ఆశ కోసమే కదా, ఇంకా మంచి జనం వచ్చేసంటే మనకి కానీ అంతేకాదు. అసలు మనం చేసే భక్తి, మనం చేసే పూజ, మనం చేసే జపం, మనం చేసే విష్ణు సహస్రనామ పారాయణము, లలిత సహస్రనామ పారాయణము, ఈ పారాయణాలు, జపాలు, తీర్థయాత్రలు, ఇన్ని చోట్లకి తిప్పుతున్నాం కదా. దాన్ని ఎన్నిటిగా మంచితో మంచి చాలా చక్కటి దేహం వచ్చారని, ఇంకా చాలా చక్కటి భోగాలనికి భోగ దృష్టి లేదు, చేత దృష్టి. ఏమండి, కృష్ణుడు గీతలో భోగికి ఆత్మ అందుతుందని చెప్పాడా, త్యాగికి ఆత్మ అందుతుందని చెప్పాడా? మనం పూజలు చేసేది భోగాన్ దృష్టిలో పెట్టుకు చేస్తున్నాం, త్యాగాన్ని దృష్టిలో పెట్టుకు చేస్తున్నాం. మీరు చెయ్యండి పూజలు వద్దని నేను అంటున్నా, పూజలు చేయండి, జపాలు చేయండి, నేను కాదంటాం లేదు. మీ ఉద్దేశం దేనికోసం? దేనికి లక్ష్యం ఏమిటి? వాటికి ఏమి ఏమిటి గోల్? ఏమి ఉద్దేశించి మీరు పూజ చేస్తున్నారు? ఏమి సాధించడం కోసం మీరు పనులు చేస్తున్నారు? పూజ ఎందుకు చేస్తున్నారు? జపం ఎందుకు చేస్తున్నారు? మీ ఎయిమ్ ఏమిటి? మీ ప్రయాణం ఎక్కడికి, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? దేని సాధించడం కోసం జీవితంలో మీరు నడుస్తున్నారు? దేని సాధించడం కోసం మీరు జీవితంలో పరిగెడుతున్నారు? ఏది లక్ష్యం? లక్ష్యం లేని జీవితం అంతా అక్కడ వృధా అయిపోతుంది. ఏమిటి, గిరువు నుంచి రాజు గారు వచ్చి ఏ రామాయణం చెప్పని విద్యుడు సూర్యు మనం ఎక్కాడు? మీరు అనుకో, ఏదో రామాయణం చెప్తే అయోధ్య గొడవలో ఉంటున్నాం, లేకపోతే వంట గొడవలో ఉంటారు. ఏమిటి శుభ్రంగా మనకి గుమ్మిడిలోనే అట్టే పెట్టేస్తున్నారు, మనం అయోధ్య తీసుకెళ్ళకుండా అని మీరు అనిపిస్తున్నారు? అయోధ్య తీసుకెళ్ళమంటారా? చేయండి, మనం ఏం చేస్తాం? సోదర మహర్షయ్యారా, మనకు ఆకలి ఇస్తామనుకుంటుంది అంటే ఇంకేం అక్కర్లేదు అన్న జీవితంలో. అన్నం తింటే సరిపోతుంది, అన్నం చాలా మందికి ఉంది కదా, మరి ఇంకెంత దుఃఖంగా ఉన్నారు లోకం? చాలా మందికి తింటాను కనుకోండి, పట్టుకోవడానికి పొద్దండి, అయితే దుఃఖం ఎందుకు ఉంది లోకం? ఎందుకు ఇంత విశాలం లోకంలో కనిపిస్తుంది? ఎందుకు గ్రహాల్లో ఇంత దుఃఖం కనిపిస్తాం? మీరు ఎవరికైనా దానం తీశారనుకోండి, ఎవరికైనా ధర్మం తీశారనుకోండి, నీ కొంత సంతోషం వస్తాను. ఎందుకు వస్తుంది సంతోషం? దానం చేయకపోతే నీకు రోగి లేవా, ధర్మం చేయకపోతే నీకు రోగి లేవా, మంచి చేయకపోతే నీకు రోగి లేవా? మంచి చేస్తే నీ మనస్సు పొంగుతుంది, నీ మనసుకి ఎంత కొంత సంతోషం వస్తుంది, నీ మనసుకి ఎంత కొంత సంతృప్తి వస్తుంది. అంటే మీరు జీవించడానికి అది కూడా అవసరం, కేవలం అన్నం తింటంలో రాలేదు. నేను భౌతికవాది అనుకోండి, భౌతికంగానే మాట్లాడుతున్నాను అనుకోండి, ఆధ్యాత్మిక విషయం మాట్లాడటం లేదు. దేహం ఉంటే కాదు, మానవుడు అంటే లోపల హృదయం ఉంది, లోపల మనస్సు ఉంది. నువ్వు ఏదైనా ఒక మంచి పని చేస్తే నీకు తెలియకుండా ఆధ్యాత్మిక హృదయకాంతరాలలోంచి నీకు సంతోషం, నీకు సుఖం, నీకు శాంతి వస్తుంది. అది కూడా నీకు జీవితానికి కావాలి. అందుకే నీకు మంచి చేయాలని నీకు అనిపిస్తాను. ఒక బాడీకే సాటిస్ఫాక్షన్ కాదు, నీ నరాలకి సాటిస్ఫాక్షన్ కాదు, నీ మైండ్కి, నీ హృదయానికి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ నీకు కావాలి. నువ్వు భౌతిక వాళ్ళని తెలియక సాటిస్ఫాక్షన్ కావాలి, లేకపోతే నువ్వు జీవించలేదో. దేవుని మాట ఎత్తుంచండి, వైకుంఠం మాట ఎత్తుంచండి, కైలాసం మాట ఎత్తుంచండి, దేవేంద్రుడి సభ మాట ఎత్తుంచండి. ఒక అన్నం తింటే మళ్ళీ ఒక గుడ్డ కట్టుకోవటం వల్ల నా హృదయానికి శాంతి రాదు, నా మనస్సుకి శాంతి రాదు. నేనేదో ఘనకార్యం చేయటం వల్ల, ఒక మంచి చేయటం వల్ల, ఒక సత్కార్యం చేయటం వల్ల నా మనస్సు చిందు చేస్తుంది, నా మనస్సు పొంగుతుంది. ఇంటిలోంచి నీరు ఊరినట్టు నా హృదయం నుంచి ఆ శాంతి ఉబ్బుకి ఉబ్బుకి నా జీవితంలో పైకి వస్తుంది, నా శిరస్సును ముంచుతుంది ఆ శాంతి. ఆ శాంతిని కాని ఆ సుఖానికి కాని మీరు ధనవంతులు, నీ ధనం పెట్టి, నీ ధనం పెట్టి మీరు శాంతిని కాని సుఖాన్ని మోక్షాన్ని కానీ మీ ధనం పెట్టి మీరు కొనరండి. ఇట్ ఇస్ బియాండ్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ బియాండ్ ఇంటర్లెక్ట్. భగవంతుడే చెబుతున్నా నేనేం చేస్తాను. అది కేవలము నీ బుద్ధికి అందదు, నీ తెలివికి అందదు, నీ మేధస్థకి అందదు, నీ మెదడుకు అందనటువంటి శాంతి ఆత్మశాంతి. అది మామూలు శాంతి కాదు. అశాంతి అనేది ఆత్మకు గుణము కాదు, ఆత్మ యొక్క స్వభావం. శాంతి అనేది, సుఖము అనేది, ప్రేమ అనేది ఆత్మ యొక్క గుణం కాదు, ఆత్మ యొక్క స్వభావం. నిప్పు వేడిగా ఉంటుంది, ఆ వేడి అనేది నిప్పు యొక్క గుణం కాదు, నిప్పు యొక్క స్వభావం. అదేవిధంగా శాంతి అనేది, సుఖం అనేది ఆత్మ యొక్క గుణం కాదు, ఆత్మ యొక్క స్వభావం. మీ మనస్సును మీరు ఎవరు హింస పెట్టుకోకండి, మీ మనస్సును మీరు హింస పెట్టుకోకండి, దాన్ని కలకర చేయకండి. ఈ జన్మకైనా మరొక జన్మకైనా ఈ అహంకారంలోంచి, ఈ దేశంలోంచి, ఈ మనస్సులోంచి వేరుపడి కాపాడాలి పాపం. ఏ జన్మలైనా ఈ జన్మల శరీరంలోంచి విడవలసిందే. అంటే నేను కాను శరీరంలోంచి, నేను కాను అహంకారంలోంచి, నేను కాను బుద్ధిలోంచి, నేను కాను మనస్సులోంచి, ఈ జన్మకైనా మరొక జన్మకైనా అది నిజం కాదు కాబట్టి విడిపోతుంది పాపం. నేను దేశం అయితే గుమ్ము నుంచి దిమ్ముడు వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నన్ను ఆత్మనైతే ఎక్కడ పడతాను? వాడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? వెళ్ళిపోయినవాడు మనం కళ్ళు కడుపులో ఉండగా చక్కగా ముక్కు తయారైంది, కళ్ళు తయారైనవి, కాళ్ళు తయారైనవి, కళ్ళు కడుపులో ఉన్నప్పుడు అంతా తయారైంది. ప్రాణం ఎక్కడి నుంచి మాట్లాడటం లేదు? అందరూ గాలి పీల్చుకుంటున్నారా? ఎవరికైనా అనుమానంగా ఉండి పీల్చుకుంటున్నామా లేదండి? అది పీల్చుకుంటున్నారు కదా. కొన్ని ప్రాణాలను వాళ్ళు చేస్తారండి. అంటే మనస్సును స్వాధీనం చేసుకోవడం కోసం మనస్సు ప్రాణం రెండు ఒకే చోట కూర్చుంది. అంటే దీని ప్రాణం యొక్క పీకి పట్టుకుంటే అది ఫలం ఉంచుతుంది, మనస్సు యొక్క పీకి పట్టుకుంటే ప్రాణం ఫలం ఉంచుతుంది. లోపల రెండు ఒక చెప్పుకుంటుంది. భగవంతుడు ఒక చిన్న ప్రాణాయామం చేస్తాడు, కుంభకం ఆడటం లేదు. అది అతను అన్నాడు, స్వామి స్వామి నాకు గాలి ఆడటం లేదు. అది భగవన్ అన్నారు, మొత్తాన్ని గాలిపోతే దరిద్రం ఉంటున్నాను. గాలి ఆడటం లేదంటే మొత్తాన్ని గాలిపోతే దరిద్రం ఉంటున్నాను. ఆ దరిద్రం తిరిగి వలకాళ్ళకి పోతాం. కానీ మనం వలకాళ్ళకి అయిపోయింది యూరోపులో తక్షణం. జీవితం పొడిగిన కష్టాలు పడ్డవాళ్ళకి, జీవితం పొడిగిన దుఃఖం పడ్డవాళ్ళకి వలకాళ్ళ పొలాలకు కూడా ఏమంటే శవనం కాల్చడం కోసం. కొంతమంది జీవితం పొడిగినా అలా కాలిపోతారు కోసం. పాపం వలకాళ్ళ జిల్లాను కాలుస్తుంటే వాళ్ళ శరీరాన్ని కాల్చుకున్న పొలాలకు కూడా ఏముండదు కోసం. ఇది దుఃఖం అనేది వాళ్ళ శరీరాన్ని ఇక్కడ కాల్చేసింది. ఇంకా వలకాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కాల్చుకున్న పొలాలకు ఏమి కదా. కొన్ని జీవితాలు అలా చల్లారిపోతాయి. ఎందుకు మనం ఏం చెప్పుకుంటున్నాం? ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? గాలి ఉంటే ప్రయాణం చేస్తాం, చేద్దాం ప్రమాణం కాదు చేసుకుంటున్నారు. మీరు మనస్సు యొక్క నిగ్రహానికి ప్రాణాయామం కూడా ఒక ఉపాయం, మంచి ఇంటికాడ చేసుకో. కానీ ఇంటికి మనం మాట్లాడుకునే సబ్జెక్టు తల్లి కలుపులో ఉండగా అసలు గాలి ఎలా వచ్చిందండి? మనకి గాలి వచ్చాక పీల్చుకుంటున్నారా, గాలి రాకముందే పీల్చుకుంటున్నారు? ఎవరో ఏది అడిగారు అంటున్నారు. ఎవరు ప్రేరణ వాళ్ళు ఈ గాలి వచ్చి అడిగిన వాడిని అడగండి, అడిగిన వాడిని అడగండి. ఎవరు ప్రేరణ వాళ్ళు ఈ గాలి వచ్చి తల్లి కడుపులో మన శరీరం తయారైన తర్వాత ఎవరో ప్రేరణ వల్ల ఈ గాలి వచ్చింది ఆ శవంలో. ఏ ప్రేరణ వల్ల ఈ గాలి కదిలిందో, గాలి శరీరంలో తిరిగిందో, ఆ కారణం ఏంటి? ఆ కారణం ఏంటి? అదే సత్యం. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం, అక్కడే ఉన్నాడు. అతని ప్రేరణ వల్లే మనకి ఈ గాలి కలిగి, అతని ప్రేరణ వల్లే ఈ గాలి ఆగిపోతుంది. ఎవరు ప్రేరణ వల్ల ఈ శరీరంలో గాలి వచ్చిందో, మళ్ళీ వాడి ప్రేరణ వల్లే గాలి ఆగిపోతుంది. ప్రతి వారికి బహుమానాలు కానీ అవమానాలు అంటే ఎవరికి ఇష్టం? బహుమానాలు అంటే అందరికి ఇష్టం, కానీ అవమానాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అవమానంలో ఒక మేన స్కోపర్ అడుగుతాడు, నరుడు నారాయణుడు అవుతాడు, మానవుడు మాధవుడు అవుతాడు, జీవుడు దేవుడు అవుతాడు.
ఇంకా అనుమానాలు ధరించడం వల్ల కూడా మనకు కొంచెం స్ట్రెంత్ వస్తుంది, మెంటల్ స్ట్రెంత్ వస్తుంది.
మీరు భక్తుల చరిత్రలో చదివితే ఎన్నో కష్టాలు, ఎన్నో ట్రబుల్స్, ఎన్నో స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేసినట్టు మీకు కనిపిస్తుంది.
ఆ కష్టాలు బయట మనకు అలా అనిపిస్తుంది, మీరు కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలు మీ పాపాలు కలిగి బయట మీకు కష్టాలు రూపంలో ఈశ్వరు పంపిస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని కడగటాన్ని, అవి కష్టాల కింద మీకు కనిపిస్తాయి, కానీ మిమ్మల్ని కడిగి చుట్టూ చేస్తాయి.
మీకు దుఃఖం ఉందంటున్నారు, నేనుంటే దుఃఖం ఉందా, నేను లేకుండా దుఃఖం ఉందా. మీకు సంసారం ఉందంటున్నారు, నేనుంటే సంసారం ఉందా, నేను లేకుండా సంసారం ఉందా. అయితే నేను ఏమండి, భగవంతుని మీరు అందరూ ఆత్మని చెబుతున్నాడు, ఆత్మకు చాగు లేదంటున్నాడు, ఏం నేను కల్పించి చెప్పటండి. పరమేశ్వరుడు చెప్పిన మాట, మీరు శరీరం అని చెప్పటం లేదు, మీరు మనస్సు అని చెప్పటం లేదు, మీరు బుద్ధి అని చెప్పటం లేదు, మీరు ఆత్మను చెబుతున్నాడు. ఆత్మకు చాగు లేదంటున్నాడు, ఆత్మ మీ హృదయంలో ఉందంటున్నాడు, ఆత్మ మీరే అంటున్నాడు, ఆత్మకు మరణం లేదంటున్నాడు. అయితే మనం అందరం చచ్చిపోతాం,
మనందరం చేసి పొరపాటు ఒకటే, మనందరం మరణిస్తాం, చచ్చిపోతాం, మన రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయండి, మాకు రోజులు దగ్గరికి వచ్చేస్తాయి. నేను నిజం మాటలు చెబుతున్నాను, మీకు అబద్ధ మాటలు చెబుతున్నాను. నేను ఎంతో కాలం జీవించినాను, నేను మరణిస్తాను. మరి మీరెవడు, నేను మరణిస్తాను, నేను మరణిస్తానని చెప్పేవాడెవడు? నీకు మరణం లేదు, నువ్వు ఆత్మస్వరూపుడు, ఆత్మ నీ హృదయంలో ఉందని భగవంతుడు చెబుతా అంటే ఆ ఆత్మానుభవం నీకు దొరకకుండా, ఆత్మను తెలుసుకోకుండా ఎవరు నీకు అడ్డుకోస్తున్నారు? మీ అత్తగారా, మీ మేనత్తగా? నేను సరదాగా చెబుతున్నాను. ఈ మాటలు మీరు ఎలా కులంగా తీసుకుంటున్నారా? మీరు నేను భగవంతుడు చెప్పిన ఆత్మ నేనే అయితే, నా హృదయంలో ఆత్మ కనుకుంటే, దాని అనుభవాన్ని నేను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, దాన్ని తెలుసుకోకుండా మాకు దానికి మధ్యన ఎవరు వచ్చి నిలబడుతున్నారు? నేను చెప్పి అని అబద్ధాలని చెప్పారు, చెప్పని ఆలోచించారు, ఎవరు నాకు వస్తున్నారు, ఎవరు నన్ను నేను తెలుసుకోకుండా ఎవరు నాకు అడ్డొస్తున్నారు, ఎవరు చచ్చిపోతున్నా ఉన్నారు. నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను బాధపడేవాళ్ళు అందరూ చచ్చిపోయేవాడు ఎవరు? నేను ఇంకో లోకానికి వెళ్ళిపోతాను, పరలోకానికి వెళ్ళిపోతున్నాను, ఎన్ని పుణ్యాలు చేసుకున్నాను, మంచి లోకానికి వెళ్తాను అనుకుంటున్నాడు కొంతమంది. అలా అనుకునేవాడు, నేను పాపాలు చేశాను నరకానికి వెళ్ళిపోతానని కొంతమంది అనుకుంటా అలా అనుకునేవాడు. భగవంతుడు ఒకతను చెప్పాడు, నేను మంచివాణ్ణి కాదు, నేను చెడ్డ పిల్లవాడిని అన్నాడు పక్కన భగవంతుడు. నువ్వు అలా అనుకోకు, నువ్వు చెడ్డ పిల్లవాడిని అనుకోవద్దు, నేను కూడా నువ్వు చెడ్డ పిల్లవాడిని అనుకోను. ఈ మంచి చెడ్డలన్నీ మనసులోనూ సాగులేని వస్తువు మనలో ఉంది, దాని అనుభవం మనకు లేదు, లేదు కాబట్టి మనం అందరం చచ్చిపోయాము. మరి ఎందుకు దీన్ని చూసి మీరు గర్వపడతారు? మీ పొలాలను చూసే మీ ఇల్లు చూసి మనందరం ఇప్పుడు చచ్చిపోయా ఉన్నా, సాగు లేని వస్తువు మనకు అదుపులో లేదు. ఇది మనందరం మరణించే ఉన్నాం, కానీ జీవించున్నాం అని చెప్పుకుంటున్నాం, జీవించి లేదు మనం అందరం మరణించాం. మరి మరణించే ఉన్నామని మీరు ఎందుకంటున్నారు? మరణం లేని వస్తువు మనకు అదుపులో లేదు కాబట్టి మరణించే ఉన్నాం. మరణించే ఉన్నాం కాబట్టి మరణిస్తున్నాం, మరణిస్తున్నాం, మరణం లేదు మరణిస్తాం. పరబ్రహ్మను చింత, ఏ వస్తువుకైతే సాగు లేదంటున్నాడు, ఏ వస్తువుకైతే ముసలతనం లేదంటున్నాడు, ఏ వస్తువుకైతే దేహానికి దానికి విషయమంటే సంబంధం లేదంటున్నాడు, అటువంటి ఆత్మను నిరంతరం ధ్యానం చేసి విషయాన్ని కాదు మనం ధ్యానం చేసి, లోకాన్ని కాదు మనం ధ్యానం చేసి, నిరంతరము హృదయంలో ఆత్మ నిరంతరము ధ్యానం చేయగా చేయగా సదాహారం చేస్తాం. అదే శివానంద లహరిలో ఆచార్యుల వారు ఆ నది ఏది సముద్రంలో కలుస్తుంది, అది పక్కకు చూడదు, అది దిక్కులు చూడదు, రచనలు చేయదు, ఉపన్యాసాలు చూడదు. నువ్వు ఎక్కడికెళ్ళకున్నా అంటే మనతో మాట్లాడు, అదే ప్రవాహం వెళ్ళి దాని లక్ష్యమైన సముద్రంలో కలిసిపోతుంది. అదేవిధంగా నీ మనస్సు అంతా కూడా పూర్తి ఏకాగ్రతతో పూర్తి యొక్క లక్ష్యంతో ఆత్మ వైపుకు ప్రయాణం చేస్తుంది. నువ్వు ఆత్మ ఏమి అడగకండి, ఏమి అడగకండి ఇస్తాడు, నీ పూజలు అడగకండి, నీ జపములు అడగకండి, ఏమి అడగకండి, అడిగితే అడిగించిస్తాడు, ఏమి అడగకపోతే నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. నీ మనస్సును బాగు చేస్తాడు, అడిగితే అడిగింది మాత్రమే ఇస్తాడు. నీ ఏమి అడగకుండా నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో అది నీకు జాగ్రత్త పెట్టి ఇస్తాడు, నీ మనస్సును బాగు చేస్తాడు, నీ చిత్తాన్ని శుద్ధి చేస్తాడు. మీరు పనిచేసేటప్పుడు ఉద్దేశం ఏమిటి, ఏ ప్రేరణ వాళ్ళు, ఏ ఉద్దేశంతో, ఏ ఆశయంతో ఆ పని చేస్తున్నారో దాన్ని బట్టి నీకు ఆధ్యాత్మికారు. భగవంతుడు పని చేస్తాడు కానీ ఇష్టం ఇంటి దగ్గర మనస్సు లేదు, అహంకారం సాధన అంటే ఏది కాదు. మీరు మీరుగా ఉండటానికి ఆత్మస్థితిని పొందటానికి మీరు ఎవరు అడ్డొస్తున్నారు మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని మీకు అర్థం వచ్చి తెలియజేస్తుంది. అదే కాదు చదువు మనస్సు గారు, మనం ఎన్నో పూజలు చేస్తున్నాం, ఆ పూజలు చేసేటప్పుడు మీరు అందరికీ చేతులు జోడించినా చదువు మనస్సు గారు, మనం ఎన్నో పూజలు చేస్తున్నాం, ఆ పూజలు చేసేటప్పుడు మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా, తల ఉంచి నమస్కరిస్తున్నాను. మీరందరూ పూజలు చేసేటప్పుడు నా మాటలు జ్ఞాపకం చేసుకోండి, మీరు ప్రపంచంలో వస్తువులే అడుగుతున్నారు భగవంతుని, మీలో ఏమైనా లోపాలు ఉంటే నాలో ప్రయాణ లోపాలు ఉన్నాయి, ఈ లోపాన్ని తీసుకు, ఈ లోపాన్ని నా అంతటి నేను ప్రయత్నం చేసి లోపాన్ని తీసుకోలేకపోతున్నాను,
ఆ లోపాలను తీసేవాడు. మీరు ఎవరైనా మీ ఇష్టదేవుడు అని అడిగారు. మీరు పూజ చేసేటప్పుడు కానీ, మీరు ప్రార్థన చేసేటప్పుడు కానీ మీలో ఏమైనా లోపాలు ఉంటే, మాలో ప్రయాణం లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను తీసి, ఈ లోపాన్ని మా అంతటి నేను ప్రయత్నం చేసి లోపాన్ని తీసుకోలేకపోతున్నాను, దేవుడా నాలోని లోపాన్ని తీసేయి అని మీరు ఎప్పుడైనా దేవుడిని ప్రార్థించారు. ఎందుచేతంటే మీరే నా లోపాన్ని తీయకపోతే అది మీ సొంత ప్రయత్నం వల్ల కానీ, దేవుడి యొక్క సహాయం వల్ల కానీ, మీలో ఉన్న లోపాలు మీరు బయటకు వెళ్ళకపోతే, బయట తీసుకోలేకపోతే దేవుడు మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నాను. మాట్లాడు, వర్షం కురుస్తాను పర్వతం, చెంబు బోరలా పెట్టారు, అందులో వర్షం పడుతుందా, చెంబు నిండుతుంది. ఈశ్వరానుగ్రహం ఎప్పుడు ఉంది. అయితే మనలో ఉన్న దోషాల వల్ల, మనలో ఉన్న లోపాల వల్ల, మనలో ఉన్న బలహీనతల వల్ల ఆ ఈశ్వరానుగ్రహం మన కలవదు. ఈశ్వరానుగ్రహం మీరు లేదనుకుంటున్నారు, ఈశ్వరానుగ్రహం లేదని అనుకోవద్దు. ఈశ్వరానుగ్రహం ఉండి నాలో ఉన్న లోపాలను చూసేయి, నాలో ఉన్న పాపాలను కడిగేయి, నాలో ఉన్న బలహీనతను తొలగించు అని మీ ప్రార్థనలో, మీ పూజలో, మీ జపంలో, మీ ధ్యానంలో, మీ ఈశ్వరుని శరణాగతి కనుక పొందితే ఆ లోపాలు ఎప్పుడైతే తీసేశాడు అప్పుడు ఈశ్వరానుగ్రహం ప్రవహిస్తూ ఉంటుంది. ఈశ్వరానుగ్రహం ఇప్పుడు కూడా ప్రవహిస్తుంది, కానీ మన బలహీనతలు అడ్డుకుంటున్నాయి. ఇది మన తరఫు. మనందరం భక్తులు కాదు, భక్తులు ఈశ్వరుడు ఉన్నాడని నమ్ముతున్నాం లేదా, ఈశ్వరుడు ఉన్నాడని నమ్ముతున్నాం. కానీ ఈశ్వరుడు సంబంధించిన జ్ఞానం మనకు ఉండదు. కపటం అవ్వండి. కపటం ఉన్న మనిషి ఆధ్యాత్మిక జీవితానికి పనికిరాదు, వారికి ఏమి దొరకదు. వారికి పరలోకం వస్తుంది. ఈ లోకాలు, ఈ దేహాలు, ఇవన్నీ ఆత్మలోనే పెట్టుకుంటాయి. మనస్సు మనస్సు అంటారు. ఎవరైనా చూచారండి మనస్సు, భగవంతుడు ఏం చూస్తున్నారు? మనస్సు అంటుకున్న తరం, కొన్ని తలంపుల యొక్క సమూహమే మనస్సు. మనస్సు అంటే వేరుగా లేదు. నీకు వచ్చే ఆలోచనలు, నీకు వచ్చే తలంపులు, నీకుండే భావంలో మనస్సు. పొలిలో పొలలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క పొలలో ఒక్కొక్క పొలలో బయటికి లాగేయండి, మీరు నిప్పు ఆడుకోరు. అదే మీకు వచ్చే తలంపులు, ఒక్కొక్క తలంపు, ఒక్కొక్క తలంపు ఎవరికి అని ప్రశ్నించుకుని తలంపులు, ఒక్కొక్క తలంపు వచ్చిన తలంపులను తీసేస్తే ఇంకా మనస్సు అనేది లేదు. మనస్సు అనేది వేరుగా లేదు. అది ఒక వ్యవహార్థం కాదు, అదొక వస్తువు కాదు. నీకున్న కొన్ని తలంపుల యొక్క సమూహమే మనస్సు. ఆ తలంపులను తీసేసిన మనసు ఎక్కడో చూపించు. నేను మీకు బంగారం ఇచ్చాననుకోండి, మీరు గొలుసు చేయించుకున్నారనుకోండి, నా బంగారం నాకు ఇచ్చేసి మీ గొలుసు నిర్మించుకుని అంటే మీ గొలుసు ఉంటుందని మనకి ఎప్పుడైనా కోపం వస్తుందనుకోని మాట వస్తుంది, అదే మనసు. మనకి ఎప్పుడైనా చిరాకు వస్తుందనుకోండి, అదే మనసు. ఏదైనా కీర్తి సంపాదించాలి అనిపిస్తుందనుకోండి మనకి, అదే మనసు. లేదా దుఃఖం వస్తుందనుకోండి, అదే మనసు. ఏదైనా వ్యాధం వస్తుందనుకోండి, అదే మనసు. ఈ మనసు యొక్క నాయ మీకు చిన్న ఉదాహరణలో చెప్తాను వినండి. ఈ శరీరం అంటే నాకు చాలా ఇష్టం. మీ శరీరం అంటే మీకు ఇష్టమండి? మీ శరీరం అంటే అందరికీ ఇష్టమండి. ఎకరాలన్నీ ఇష్టమే, కానీ ఎకరాల కంటే కూడా దేహం అంటే ఇష్టం. అంటే దేహం కోసం ఎకరాలు అన్నేస్తాడు. మా ఊళ్ళో పూర్వం ఒక అతను రాయలమూరిని వైద్యం చేయించుకున్నాడు. అతనికి అరాకరం ఉంది. అతను అన్నాడు పోటీ అరాకరం పోతున్నాడు అన్నాడు. తర్వాత అరాకరం పోయింది, దేహం పోయింది. అంటే దేహం అంటే అంత ఇష్టం కాబట్టి దేహం మరణించేప్పుడు మనకు దుఃఖం వస్తాడు. నేను ఎంత బతుకు బతికామండి, ఈ రోజు ఇలా అయిపోయిందంటే ఏమైపోయిందండి, ఏమైపోయింది? ఆ దేహం మరణించేప్పుడు మీరు మరణిస్తాను అనుకుంటుంటారు, కదా నీళ్ళు పెట్టుకుంటాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నా దేహం అంటే నాకు చాలా ఇష్టం. మీ దేహం అంటే మీకు అంత ఇష్టం లేదండి? ఇష్టమే. మీ దేహం అన్నా మీకు ఇష్టం. అంటే మీ దేహాన్ని ఎవరైనా అంటూ ఊరుకుంటారు మీరు? ఏమి ఊరుకోరు. మీ దేహం అంటే మీకు ఇష్టం. ఒకసారి రమణస్వామి దొంగలు వచ్చి కొట్టారు. రమణస్వామి దొంగలు వచ్చి కొట్టే మరిచిపోయిన భక్తులు పరామర్శించారు. రాత్రి ఏం జరిగిందని స్వామి తెలుసుంటే భగవాన్ ఏం చెప్పాడు? రాత్రి స్వామివారికి పూజ జరిగింది. రాత్రి స్వామివారికి పూజ జరిగింది. మీరు పగలొచ్చి స్వామివారిని పూజ చేస్తున్నారు దేంతో? పువ్వులతో పూజ చేస్తున్నారు. వాళ్ళు పూజ చేశారు రాత్రి. రాత్రి వాళ్ళు వచ్చి పూజ చేసి వెళ్ళిపోయారు. దేంతో పూజ చేశారు? కర్రలతో. ఒక అతను పరిగెత్తి పరిగెత్తి పడిపోయారు. ఏమైనా పడిపోయామంటే పడిపోయామంటే నామ వచ్చిన ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దేహాభిమానం అలా క్రీడించేస్తున్నాను. లోకవాసన ఇంటికి పెడుతున్నాయి కానీ మనిషిని, శాస్త్రవాసన ఇంటికి పెడుతున్నాయి కానీ దేశవాసన ఇంటికి పెడుతున్నాయి. దళీయమైనది జరుపుతుంది వాళ్ళనే దేశవాసన. దేహం పోయేటప్పుడు, దేహం మరణించేటప్పుడు నేను పోతున్నాను, నేను పోతున్నాను. వారు దేహంతో కాలాస్తుని పొందున్నారు. దేహంతో ఏర్పాటు కాపురం పెట్టుకోలేదు వాడు. అంటే నేను పోతున్నాను, నేను పోతున్నాను అని దుఃఖం ఆడుకోవాలి. ఇది మనసు యొక్క అహంకారం. ఏ దేవతా పురుషుడో ఇవడనియాలి, కానీ దేహభావం నుంచి, మనస్సు యొక్క భావం నుంచి, అహంకారం యొక్క భావం నుంచి ఏ దేవతా పురుషుడో ఖండించి, ఖడ్గంతో ఖండించాలి. కానీ రచయితలు చేసే పని కాదు, ధనవంతులు చేసే పని కాదు, విద్యావంతులు చేసే పని కాదు. ఏ దేవత అనుగ్రహించాలి ఆ మాయ నుంచి తరించేసి బతుకు చేస్తాం. ఈ మాయ ఎలా కమ్ముతుందంటే, నేనెంత ప్రేమిస్తున్న దేహం, నేనెంత అభిమానిస్తున్నటువంటి ఈ దేహం రాత్రి నిద్రలో ఉండి తెలియకుండా మనసు మీద పడి ఉంటే, నాకు స్వప్నం వస్తే ఆ స్వప్నంలో దేహం ఏ కాశీ వెళితే
మళ్ళీ ఆ దేహం కూడా నేను వెళ్ళిపోతాను, ఆ దేహాన్ని ఎవరైనా చూసేటప్పుడు మా కోపం వస్తుంది. మళ్ళీ ఈ దేహం కూడా ఉండేది, ఇదే మా ఈ దేహం మాత్రమే కదండి, ఇంకో దేహం కూడా కాశీ లేదు. అప్పుడు ఈ దేహాన్ని ఎవరైనా చిట్టి నేను పట్టించుకోను, ఆ దేహాన్ని ఎవరైనా చూసే కోపం వస్తున్నాడు, ఇంకటి ఆ దేహం కూడా కలిసిపోయాడు. ఏ జీవితాలు అంటే ఎప్పుడు నిరంతరం స్వప్నంలోని జాగ్రత్త వస్తామని ఎప్పుడు 24 గంటలు ఏదో దేహాన్ని ఏదో శరీరాన్ని అభిమానిస్తూ ఉన్నటువంటి ఈ మనసుకి జ్ఞానం అని వల్ల కాదు. చివరికి నిర్దట్లో కూడా విశ్రాంతి లేదే, శాంతి లేదే, జ్ఞానం లేదే, ప్రజ్ఞానం లేదే. ఆ నిద్దట్లో కూడా ఏదో దేహాన్ని పట్టుకుని ప్రయాణాలు చేస్తుంటే మళ్ళా దేహాన్ని ఎవరైనా మోషిస్తే కోపం, ఆ దేహాన్ని ఎవరైనా పొగిడితే సంతోషం, మళ్ళా దేహాన్ని సోక్ష్యం కోసం జీవుడు చూస్తూ ఉంటుంది. అందుకే సుబ్రహ్మణ్య గారు పెట్టి రమణ విషయం మరి ఒకసారి ఎన్ని సుబ్రహ్మణ్య గారు మీరు జీవలక్షణాలు పెట్టి కూర్చున్నారు, ఈ జీవ పనులు ఎలా జరుగుతుంది? జీవుంటే ప్రతి వాడికి ఇస్తుంది. కానీ భగవాన్ అంటున్నారు ఎవరి సుబ్రహ్మణ్య గారు మీరు జీవోత్సవం ఎలా గడుస్తున్నారు, ఎంత బరువు ఉంది, ఎంత భారం ఉంది, ఎలా మోస్తున్నారండి జీవోత్సవం? మీరందరికీ తలో పేరు నట్టి నాకులో పేరు, నా పేరు వెంకటరామరావు. మన అబద్ధాలు చెప్పుకోవద్దు, యథార్థవాదమే నిజం చెప్పుకుంటున్నాం. మీకందరికీ శరీరం ఉంది, ఆ శరీరానికి ఒక పేరు ఉంది, ఆ శరీరం మీకు శరీరం ఉందని ఆ శరీరానికి పేరుందని నేనుంటే తెలుస్తాందా, నేను లేకుండా తెలుస్తాందా? నేను తిని నాకు రూపం ఉందని తెలుస్తుంది, నేను తిని నాకు పేరుందని తెలుస్తుంది, నేను తెలియని భూమిలో ఉన్నానని తెలుస్తుంది. ఆ నేనున్నాను కాబట్టి ఏమి తెలుస్తున్నాయి, నేను లేకపోతే ఏమీ తెలియటం లేదు. ఈ అన్నింటినీ తెలుసుకున్నాను. ఆ నేను ఎవరు? ఈ రాముడు గురించి, కృష్ణుడి గురించి, స్వర్గలోకం గురించి, వైకుంఠం గురించి, కానీ ఇటువంటి విషయాల గురించి మిమ్మల్ని ఆలోచించరు. ఈ విషయాలు మీకు చెప్తారా? మధు గురించి ఆలోచిస్తారు, కాశీలో గంగానది గురించి ఆలోచిస్తారు, దశరథ కుమారుడు రాముడి గురించి ఆలోచిస్తారు, అయితే దశరథ కోరల కేసమ్మ గురించి ఆలోచిస్తారు, ఈ నేను గురించి మీరు ఆలోచించరా? భక్తి చాలండి, ఎందుకండి మీరు ఎలా మాట్లాడతారా? ఏంటో కోరికలు కోరికలు అంటారండి. భక్తి మీకు సంతృప్తి ఇవ్వడం లేదా? దానంతరకు మీకు సంతోషాన్ని కలగేయటం లేదు, ఏమిటిగా మీకు నెరవేరేది? భక్తి దానంతరగా ఇండిపెండెంట్గా మీకు సహాయం చేయలేకపోతే, పరమానం మీరు నోట్ వేసుకుంటే మీకు ఎలా ఉంటుందో? భక్తి తనంతర తనగా మీకు సుఖాన్ని ఇవ్వకపోతే, అది శాంతిని ఇవ్వకపోతే, అది భక్తి కాదు, అది భక్తి కాదు, అది ఇండిపెండెంట్గా
స్వతంత్రముగా. ప్రతి పేరు చెప్పేవాడికి మీకు సంతోషం రాకపోతే, ఆనందం రాకపోతే, మీ మనస్సు పులకరించకపోతే, మీకు శాంతి దొరకకపోతే, అది భక్తి కాదు. మీరు భక్తి వల్ల ఏదో సాధించాలనుకుంటున్నారు, భక్తి వల్ల ఏదో కోరిక నెరవేరాలని మీరు అనుకుంటున్నారు, అది కాదు. భక్తి తనంతరకాలుగా మీరు సంతృప్తి ఇవ్వటం లేదా? భక్తి అంటే విరుగుబాబులుగా, భక్తి శక్తి లేదుగా. మీరు భక్తిని సాధనంగా పెట్టుకుని ఏదో పొందాలని చూస్తున్నారు, అంటే మీ లక్ష్యం భక్తి కాదనమాట. అంటే భక్తి మీకు సంతోషాన్ని ఇవ్వటం లేదా? భక్తి వల్ల మీకు ఆనందం రావటం లేదా? ఎందుకు భక్తిని అలా కించపరుస్తున్నారు మీరు? జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు భక్తిని అలా హీనం చేసేస్తున్నారు? భక్తి అంత అల్పమైనదా? భక్తి అంత స్వల్పమైనదా? నిజంగా కనుక మీకు భక్తి ఉంటే ఆ భక్తి వల్ల వచ్చే సంతోషాన్ని మీరు తట్టుకోగలరు. మీరు ముయ్యగలరు ఆ అందాన్ని, ఆ శాంతిని, ఆ సంతోషాన్ని మీరు ముయ్యగలరు. అంతకు మించి మీకు ఏం కాదు. పూజ చేస్తున్నాం అంటున్నారు, పూజలు చేస్తున్నామని చెబుతున్నారు, మంచిదే. అయితే ఆ చేసేవారు ఎవరు? చేయించుకునేవారు? భక్తి ఉంది మీకందరికీ, భక్తి ఉంది. అద్వైత భక్తి ఎలా ఉంటుందో కొన్ని క్షణాలైనా మీరు అనుభవించారా? జీవితంలో రోజులు అక్కర్లేదు, గంటలు అక్కర్లేదు, అద్వైత భక్తి అనేది ఎలా ఉంటుందో కొన్ని క్షణాలు మీరు అనుభవించారా? జీవితంలో తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, తాత్కాలికమైన సంతోషాల కోసం, తాత్కాలికమైన ఉద్రేకాల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎంతో కాలాన్ని ఖర్చు పెడుతున్నాం, ఎంతో శ్రమను ఖర్చు పెడుతున్నాం, ఎంతో ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం. కానీ మీ భక్తి కోసం మీరు ఏం చేస్తారు? రుచి దొరకటం లేదా మీకు? మీ తలంపు కంటే వేరుగా జగత్తు లేదు. గాయ నిద్రలో నీకు తలంపు లేదు. తలంపు లేనప్పుడు జీవుడు లేడు, తలంపు లేనప్పుడు దేవుడు లేడు, తలంపు లేనప్పుడు జగత్తు లేదు. ఎంత దూరం తీసుకెళ్తున్నారండి స్వామి. దేవుడు లేడంటే అది భక్తి లేదని కాదు రమణస్వామికి, భక్తి ఉంది. మీకు నిజం చెప్పాలని, మీ స్వరూపాన్ని మీకు పట్టివ్వాలని, మీకు నిజం చెప్పి మీకు మోక్ష స్వరూపణ చేయాలని, మోక్షం చేసి అందేలా చేయాలని తగట. మీ స్వరూపం యథార్థం ప్రకాశిస్తాను కాబట్టి మీ స్వరూపం దగ్గరికి మనం తీసుకెళ్లాలని ఆ వాంఛ, ఆ ఆపుకోలేనటువంటి కోరిక, ఆపుకోలేనటువంటి ప్రేమ కానీ ఆయనకు భక్తి లేదని కాదు. అక్కడ రమణస్వామికి దేవుడు పక్షం కాదు, నిజం పక్షం. ఏది రెవల్యూషన్, ఏది విప్లవం? మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడం కంటే ఎప్పుడైనా ఈ లోకంలో ఏదైనా ఉండదు. ఒక మనిషి ఇంకో మనిషి కర్రల బుచ్చు కొట్టుకుంటే, ఒక మనిషి ఇంకో మనిషి కత్తిని పుచ్చుకు నడుస్తుంటే అది విప్లవం ఏదో అంటున్నారు. అది విప్లవం కాదు. మీ మనస్సును మీరు బాగు చేసుకుంటే అది విప్లవం, అదే నిజమైన విప్లవం. మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటే, మిమ్మల్ని మీరు బాగు చేసుకుంటే అదే విప్లవం. అంతకంటే నిజమైన విప్లవం ఏది? మిమ్మల్ని నిజం దగ్గరికి లాక్కెళ్ళాలని
ఆ నిద్ర అనేది ఎలా ఉంటుందో మీకు రుచి చూపించాలని. లోకాలు లేని స్థితిలో, దేవతలు లేని స్థితిలో, శరీరాలు లేని స్థితిలో ఆనంద సముద్రం మిమ్మల్ని ఉంచాలని రమణ స్వామి ప్రేరణ చేసి మీకు తెలియకుండా మిమ్మల్ని అక్కడికి లాక్కుపోతున్నట్లు. ఏది తలంపు, ఏది మనస్సు, తలంపు యొక్క మోటైన మనస్సు, తలంపు లేనటువంటి జీవుడు లేదు, తలంపు లేనటువంటి దేవుడు లేదు అని ఎక్కడికో తీసుకుపోతున్నాడు. మీరు ఒక్కరి దిక్కు రావద్దు, మీరు కంగారు మిమ్మల్ని విడిచిపెట్టడు, మధ్యలో మిమ్మల్ని విడిచిపెట్టడు, దారిలో మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని గమ్యాన్ని తీసుకెళ్తాడు. కానీ నిజం అనేది కొంచెం కొంచెం రుచి చూపిస్తున్నాడు. ఒకసారి చెప్తే మీరు తట్టుకోలేరని, నిజం చెప్పాలని, నిజం తెలిసే వరకు మీకు దుఃఖం ఆగదు, నిజం తెలిసే వరకు మీరు లోకాలు పెరగడం తప్పదు, నిజం తెలిసే వరకు శవాలు మోయడం తప్పదు, నిజం తెలిసే వరకు పుట్టడం తప్పదు, నిజం తెలిసే వరకు మరణించడం తప్పదు, నిజం తెలిసే వరకు ప్రయాణాలు తప్పు, నిజం తెలిసే వరకు మీ బాధలు తప్పు, దుఃఖాలు తప్పు. అందుకే నిజం దగ్గర తీసుకెళ్ళడం కోసం నిమ్మదిగా పునాదులు వేస్తున్నాడు. ఆ చేతికి చేతి తగిలించుకుని నిమ్మది నడిపిస్తున్నాడు. అంతేకాని మిమ్మల్ని బయలు పెట్టాను కాదు, కంగారు పెట్టాను కాదు, నిజం దగ్గర తీసుకుపోవడం కోసం ప్రయాణం చేస్తున్నాడు. ఒక అడిగైనా వేయాలి, మనం వంద మైలు నడవాలనుకుంటే నంద ఒక్క అడుగైన ఎదురక వేయాలి. నిజం నడిపించడం కోసం, కొన్ని అడుగులను ఎదురకు వేయించడం కోసం, నిజం చెప్పడం కోసం చెబుతున్నాడు. కానీ ఆయనకి భక్తి లేక కాదు, ఈ లోకాల గురించి తెలియదు. తలంపుల యొక్క మోటే మనస్సు, అయితే తలంపు లేకపోతే జీవుడు లేడు, ఆ తలంపు లేకపోతే లోకం లేదు, ఆ తలంపు లేకపోతే దేహం లేదు, ఆ తలంపు లేకపోతే ఏదీ లేదు. తలంపు నిన్ను ముడివేస్తాను, తలంపు నీకు దుఃఖం తీసుకొస్తాను. మీరు అమృత స్వరూపులు, అమృత స్థితి మీ హృదయంలో ఉండండి, అక్కడ సత్యం ప్రకాశిస్తుందని, ఒక ఆనందము శాంతి ప్రాణవిస్తుందని. ఈ చెట్లు వరణి లోకంలో మీరు ఎవరు లేరా అని ఆచార్యులు ఎవరు అడిగారు? దేహం లేని స్థితిలోకి, లోకం లేని స్థితిలోకి, జీవుడు లేని స్థితిలోకి, లోకాలు లేని స్థితిలోకి, స్వర్గం నరకనటువంటి లోకాలకి, లోకాలని అడిగిన లేని స్థితిలో మనల్ని ప్రయాణం చేయించడానికి మొదటి అడుగు ఏమంటున్నాడు రమేశ్వరరావు? ఒక్క అడిగిన నిజమైపు ప్రయాణం చేయడం కోసం ఒక్క అడిగిన ప్రయాణం, ఒక్క అడుగు అక్కడ లోకాలని అడిగింది, ఒక్క అడిగిన ఒక రమణస్వామి ఒక కృష్ణుడి గారు ఒకటి, మీకు మాకు వ్యవహారాలు లేవు, దాని వ్యాపారం కొబ్బరిక వ్యాపారం మీకు మాకు వ్యాపారాలు లేవు. అయితే మీరు మాతో పెంచుకుంటారు కరుణ వాళ్ళు. అంటే ఆయన చెప్పిన మాటలన్నీ కరుణ, ఎందుకు ఈ మాటలు ఎందుకు చెబుతున్నాయంటే ఆయన నోటిలోకి జారిన మాటలన్నీ ప్రతి మాట కరుణ, అది వ్యవహారానికి సంబంధించిన మాటలు కాదు, ప్రేమ వల్ల ప్రేమామృతం, ప్రేమ వల్ల వచ్చిన మాట, కరుణ వల్ల వచ్చిన మాట. ఆ మాటలోనది జ్ఞానమే, వ్యవహారం కాదు. నిజమైన జ్ఞానం వాడి లక్ష్యం ఏమిటి? మనం కూడా తనంతరం వాడు నిజమైన జ్ఞానం, మనం కూడా తనంతరం వాళ్ళకి నువ్వు చేయాలి వాడి లక్ష్యం, అదే జ్ఞానం యొక్క లక్ష్యం. సద్గురు సద్గురు అంటూ మీరు తీసుకెళ్ళి మిఠాయితున్నవాడు కాదు, ఆ జీవుడిని ఆ మనస్సుని బంధం నుంచి నిరూపించేవాడు సద్గురు. సత్పురుషుడు సహవాసం కూడా ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం ఉంటేనే కానీ, ఆ పుణ్యం పండితేనే కానీ సత్పురుషుల సహవాసం కూడా. వినండి జాగ్రత్తగా వినండి, భగవాన్ చెప్పిన మాటలు, భగవాన్ చెప్పిన మాటలు స్థలం కాదు, వాస్తవం ఇది దుమ్ము కాదు, ఇది సొమ్ము. నిరుకుల్లోనే మీ మనస్సును బయటకు తీసి దాన్ని శుభ్రం చేసి విశాలమైనటువంటి బ్రహ్మంలోకి నడిపించడం కోసం చేసే ప్రయత్నం కావాలని పద పూజలు కాని, దండలు కాని, అభిషేకాలు కాని, లోకం కొట్టే దేవేలు కాని జ్ఞానికి సంబంధం. ఆత్మనిష్టలో ఉండడానికి ప్రయత్నించి మనం ఎప్పుడు లోకాన్ని చింతిస్తున్నాం, భగవాన్ చెబుతున్నాడు ఏంటండి, నువ్వు ఆత్మని చింతించడానికి, ఆత్మను ధ్యానం చేయడానికి నిరంతరం ప్రయత్నించు. ఆత్మనే ధ్యానం చేస్తుండు, ఆత్మనే చింతిస్తుండు, ఆత్మ గురించి మాట్లాడుతుండు. లేకపోతే ఎక్కడ వాళ్ళు చెబుతుండే ఆత్మ గురించి శ్రవణం విన వింటే చెవులు సరిపోవండి, చెవులు అందరికీ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు, చెవులు ఇక్కడ నుంచి వీడియోని పాలకలు పంపుతా ఉంటారు, కానీ చెవులు వెంటనే చెవుల ద్వారా వీడియో ఏడో ఉన్నాడు, వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళ పాలకలు ఏంటి లాభం? నేను వినియో వీడియో అంటున్నా, ఎవరికి మీ చెవులు కాదు నేను చెప్పేది, మీ చెవుల ద్వారా వినియోగడికి చెబుతున్నాను వినమని. మీకు కాదు మీరు కోపాలు తెచ్చుకోండి, చెవులు గోడలు. ఈ మధ్య ఫోనాలో శాంతి అని ఒక అమ్మాయి చచ్చిపోయి, ఆవిడ ధనవచ్చాడు, ఎంతో ధనవంతుడు, ఎంతో విద్యావంతుడు, ఆమె వివాహం చేసుకుందాం అని వచ్చారు. ఆవిడ వయసులో ఉండగా కానీ ఆవిడ వివాహం చేసుకోలేదు. ప్రజాసేవ కోసం ఆవిడ జీవితం అంతా ఖర్చు పెట్టింది. పరమాత్మను తెలుసుకోవడం కోసం, ఆత్మను దర్శించడం కోసం, నిదాన చూడటం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం సర్వస్తులు తాను కాని లేనంతా కూడా అది తేలికి విడిచిపెట్టగలిగింది. ఆవిడ మరణించిన రోజున ఒక అతను వచ్చాడు, చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడు. అప్పుడు అందరూ అడిగారు, ఏమిటయ్యా నువ్వు చేతులు పట్టుకుని ఏడుస్తున్నావు అని. ఆ చేతులు నన్ను ఎన్నోసార్లు ఆశీర్వదించిని, నన్ను ఎన్నోసార్లు నిలిపి ఆ చేతులతో ఎంతో సహాయం పొందాను, ఆ చేతులు మాట్లాడుతుంది. నాకెంతో సహాయం చేసిన చేతులు, నన్ను ఆశీర్వదించిన చేతులు, నా మేలు కోరిన చేతులు కదలకుండా పడున్నాయి అని చేతులు పట్టుకుని బోధన అంటే ఎంతో గొప్ప దానాలు చేసుకుంటారు. గుప్తంలో చేస్తే ఎవరు చూడరేమో అనుకుంటారు, ఎవరు ఈ లోకానికి సంబంధించిన దాన్ని ఇస్తారు. ఉపనిషత్తులలో వేదాలలో
ఈ పరబ్రహ్మను ఈశ్వరుని సాక్షిని సాక్ష్యం వర్ణించి మనకు ఏది జరిగినా మన జీవితంలో ఏం జరుగుతున్నా ఏది మాట్లాడినా మాట్లాడకపోయినా తలంపు వచ్చినా తలంపు రాకపోయినా సాక్షిగా ఉండి ఇక్కడ చూస్తున్నాడు భగవంతుడు. అంతగా భగవంతుడికి సాక్షి అని చెప్పారు. రమణ స్వామి ఏమన్నాడంటే సాక్షి సాక్షి అంటున్నారు, నేను కాదంటం లేదు. సాక్షి అంటే రెండు ఉండాలి, చూడబడేది ఉండాలి, ఉంచేవాళ్ళు ఉండాలి, రెండు ఉన్నాయో సాక్ష్యం జరుగుతా అనుకున్న అడుగురమ్మ. మీరు ఏదైనా పని చేశారనుకోండి నేను సాక్షి ఉండాలి, అంటే మీరు చేసిన పని నేను చూస్తున్నా, అంటే రెండు ఉన్నాయన్నమాట. భగవంతుని సాక్ష్యం చెబుతున్నారు మంచిది, అతని సాక్షిగా ఉండాలి. దానికి రెండోది వేడిగా తనకంటే వేడిగా ఏదైనా ఉందా? అక్కడ కూడా మంచిగా ఉందని ఆపు అని చెప్పాడు. ఒక వేదాలను దాటి వెళ్ళాడు, ఉపనిషత్తుల్లో వర్ణించిన మాటల్ని, వేదాల్లో వర్ణించిన మాటల్ని కాదనకుండా, వద్దనకుండా, అమర్యాద చేయకుండా మర్యాదగా దాటి వెళ్ళిపోతున్నాడు. రామ స్వామి కూడా తింటూ పెడుతున్నాడు రామ అంటున్నాడు. చెవులు ఉన్నవాడు వినండి, కళ్ళు ఉన్నవాడు ఉపనిషత్తుల్లో వర్ణుకుని పేజీని తరపున వర్ణించారు. భగవంతుడు సాక్షిగా ఉన్నాడు, హృదయంలో సాక్షిగా ఉన్నాడు. నువ్వు చేసే పనులకి, నీ లోకానికి, నీ జన్మ జన్మల నుంచి నువ్వు పోగు చేసుకొస్తే నీ వాసనలకి, నీ గుణాలకి, నీ తలంపులకి సాక్షిగా ఉన్నాడు పరమేశ్వరుడు. నీ ఉపనిషత్తుని చెప్పి అది రైతే భగవంతుడు సాక్షిగా ఉన్నాడని చెబుతున్నారు. చూడబడేది ఉన్నప్పుడు సాక్ష్యం, అసలు చూడబడేది ఉందా? తనకంటే వేడిగా లేనప్పుడు ఏం చూస్తుంది? ఇది సాక్ష్యం చెప్పడానికి ఏముంది అంటున్నాడు. ఎందుకు ఉందా? నీకంటే భిన్నంగా ఏమి ఉందా? అది అయితే దృశ్యం అని నిజమా? మన ఎందు ప్రేమ వాళ్ళు మనల్ని నిజం చూపించాలని, మన కళను నిజమైపు తెరిపించాలని, సంకుచితంగా ఉన్న మూసుకుపోయి మన మనస్సును తెరిపించాలి. మనం చేసి స్వస్థలం అని పక్కన ఇంటికాడి గొడవల గురించి ప్రతి నలుగురు ఒక తెచ్చువాడు అయిపోతున్నాడని గొడవ స్టాటిస్టిక్స్ చూస్తాం. అంచేత మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవద్దు, మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవద్దు, మిమ్మల్ని మీరు దగా చేసుకోవద్దు, ఇది నిజం అని ఎత్తి చూపిస్తున్నాడు మనం. మీరు దేనికి దుఃఖపడతారు? మీరు ఆత్మస్వరూపు, మీరు దుఃఖించడానికి ఏముంది? మీరు దుఃఖపడటానికి ఏముంది? నేర్చుకుంటున్నాడు కమ్మచ్చు ఎంత దూరం తీసుకెళ్తున్నాడు. మాకు మోక్షం కావాలి, మాకు మోక్షం కావాలి. మీరందరూ సఫలం పడుతున్నారు. రమణత్వం అడిగేది ఏంటంటే మీరందరూ కావాలంటున్నారు, మోక్షం కావాలంటున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అరువు గొడవద్దు, అరువు మాటలు వద్దు, పరలోకం గొడవద్దు, దేవుడు గొడవద్దు. మీరు మోక్షం కావాలని అడుగుతున్నారు అక్కడైతే, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే మీరు మోక్షంలో ఉన్నారు. మీ హృదయానికి సంతృప్తి భక్తి ఇవ్వటం లేదా? ఈ హృదయానికి భక్తి సంతృప్తి ఇవ్వలేకపోతే అది భక్తే. దేహాన్ని నడిపించే ప్రేమ, దేహాన్ని నడిపించే ధ్యానం, లోకాన్ని నడిపించే ప్రేమ, లోకాన్ని నడిపించే ధ్యానం, మనసును నడిపించే ప్రేమ, మనసును నడిపించే ధ్యానం, వాటిలో వాళ్ళు ఇంట్లో పట్టుకొస్తుంది. ఇంటర్మీడియట్ ప్యాస్ అయిపోయినా కానీ లాస్ట్ కోర్టు చదవనివ్వరు. అది నీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలనుకుంటే ఆ పరమేశ్వరుడు పట్ల, పరమేశ్వరుడు ఉనికి పట్ల నీకు పూర్ణమైన విశ్వాసం, ముందు మనసుతో కొన్ని విశ్వాసం, నీకు ఆ విశ్వాసం ఉండటం దీన్ని పొందవలసిన ఆ విశ్వాసం హృదయాల్లో ఉందా? ఫెయిత్ ఇన్ గాడ్, ఫెయిత్ ఇన్ గాడ్. ఇక విశ్వాసం ఉందా? తడివి చూసుకోండి, తడివి చూసుకొని మీ హృదయాల్లో తడివి చూసుకోండి, వెతుక్కొని మీ మనసులో వెతుక్కోండి. ఇక విశ్వాసం ఉందా లేదు? మీరు కేంద్రం కాదు. మీరు చేసే సాధనలకు మీరు కేంద్రం అవ్వకూడదు, ఈశ్వరుడు కేంద్రం. మీకు ఈశ్వరుడి మీద ఉన్న ప్రేమ, మీకు ఈశ్వరుడి మీద ఉన్న భక్తి నిజమైతే మీకున్న దుఃఖాన్ని నిండలేదండి. మీకు ఎవరికైనా దుఃఖం ఉందనుకోండి, మీ దుఃఖాన్ని మీరు నిండలేదండి. మీ భక్తిని పులి, మీ ప్రేమనే పులి, మీ దుఃఖాన్ని నిండలేదా? మీ బాధను నిండలేదా? మీ భక్తి నిజమైతే మీ బాధను నిండలేదా? మీ దుఃఖాన్ని నిండలేదా? మనస్ ఎప్పుడు ఒకేసారి రెండు పనులు చేయలేదు. చేస్తే విషయ చింతన చేస్తుంది, లేదా ఆత్మచింతన చేస్తుంది. మనం ఎప్పుడు ఏ చింతన ఉంటున్నాం? విషయ చింతన అంటే లోకానికి దగ్గరగా ఉంటున్నాం, దేవుడికి దూరం. మీరు శివనామము, దేవి నామము, రామనామము, కృష్ణనామం ఏదో చెయ్యండి మంచిదే, కానీ ఒకటి నేను మిమ్మల్ని కోరి, మీరు చేస్తున్న నామం పట్ల మీకు ప్రీతి ఉందా? మీకు ఇష్టం ఉందా? అయిష్టంగా చేస్తున్నారా ప్రీతి? అర్జున, నేను యుద్ధం చేసిన తప్పదు. మీరమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు యుద్ధం చేయనంటున్నాను. మీరు దేహ ప్రారంభాన్ని బట్టి మీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోతే నేను యుద్ధం చేయక తప్పదు. అది మీ దేహ ప్రారంభం. అంటే మీరు చేయవలసిన పని అలాగే తప్పదు కాబట్టి మీ ఇష్టం తోడు చెయ్యి. ఇష్టంతో చేస్తే కొత్త వాసనలు రావు, ఇష్టంతో చేస్తే కొత్త వాసనలు రావు, కొత్త సంస్కారాలు రావు. మీ ఉన్న ప్రారంభం ఖర్చు అయిపోతుంది. అయిష్టంతో చూసి మీ మనసును పుణ్యం చేసుకోవచ్చు. మీ శరీరం ద్వారా జరగాల్సిన పని ఇష్టం ఉన్నా జరుగుతుంది, ఇష్టం లేకపోయినా జరుగుతుంది. ఆ చేసే పనులకు ఇష్టంగా చెయ్యి, ఇష్టంగా చేస్తే మీ మనసు పుండవదు. ఇదే గీత యొక్క సారాంశం, గీత యొక్క ఉపదేశం. నేను ఆ పని చేస్తాను, ఈ పని చేశాను అంటున్నా. పని ఎవరు చేస్తారు? దేహంతో చేస్తారు. ఆ దేహాన్ని ఇంకా చూడటానికి ఈ పని దేహంతో చేస్తున్నావు, దేహంతో చేస్తున్నావు, దేహం లేకుండానే చేస్తున్నావు, దేహంతో చేస్తున్నావు. అది దేహం నువ్వు మీరు ఆలోచించు, నిజమా అబద్ధమా? దేహంతో నువ్వు చేస్తున్నావు రైతు, అది దేహం నువ్వు.
ఈ మాటలు మనకి ఎప్పుడు అందిస్తాయి? నోటితోటి చెప్పుకుంటారని మాటలు, కానీ ఈ మాటల యొక్క అర్థం, ఈ మాటల యొక్క బరువు, ఈ మాటల యొక్క అంతరార్థం ఎప్పుడు అందుతాయండి? జ్ఞానుల యొక్క అంతస్తు గుర్తించక ఈ పుస్తకాల్లో కూడా జ్ఞానుల యొక్క వైభవం గుర్తించక కొన్ని కొన్ని మాటలు రాస్తారు. శంకరాచార్య వారి యొక్క దివి చరిత్రలో పెద్ద పెద్ద వాళ్ళందరూ రాశారు, కానీ ఆ జ్ఞానం యొక్క అంతస్తు అర్థం కాదు అనిపిస్తుంది. ఏమని రాశారంటే, శంకరాచార్య వారి గారు తల్లిపోయినప్పుడు నువ్వు ఒక్కనే బిడ్డని ప్రాణం పోయేప్పుడు నన్ను స్మరించుకో, నువ్వు స్మరించుకున్న వెంటనే నేను వస్తా అన్నాడు శంకరాచార్య. అది ఉండే తల్లి స్మరించుకుంది అవస్థాన దేశంలో చివరి దరిలో ఆచార్య వారు వచ్చారు. అప్పుడు తల్లిని కైలాసంలోకి పంపడానికి చూశారండి. అప్పుడు కైలాసం అంటే ఆవిడకి నచ్చలేదని, అప్పుడు కైలాసం నుంచి కాక నీకు ఎక్కడికి వైకుంఠంలోకి పంపారని, ఆవిడ కోరిక ప్రకారం పంపారని ఇటువంటి ఏ మాటలు మాట్లాడారు. ఈ మాటలు రాయటం శంకరాచార్య వారి యొక్క వైభవాన్ని చూచపడ, తల్లిని ఎక్కడ పంపించాలో తెలియకుండా ఈయన పంపించాడా? తల్లిని ఎక్కడికి పంపించాలో, ఏ గణ్యానికి పంపించాలో, ఏది పరమస్థితో, ఏది శివరస్థితో తెలియకుండా శంకరాచార్య వారు తల్లిని పంపాడా? ఏ ఎక్కడ పంపించాలో తెలియని వాడు జ్ఞానం అవుతాడు. అంటే శంకరాచార్య వారి చేత కరెక్టే, ఈ రచయితలు వాళ్ళ పరిచయం కూడా పుస్తకాల్లో పెట్టారు. నేనేదో మాట్లాడుతున్నాను, నేను చెప్పి మాట్లాడి మీరు నమ్మక్కర్లేదు. అదేవిధంగా మీరు పుస్తకం చదివేటప్పుడు కూడా ప్రతిదీ మీరు నమ్మకండి. మీకు భగవంతుడు కాళ్ళు ఎలా ఇచ్చాడు, చేతులు ఎలా ఇచ్చాడు, కళ్ళు ఎలా ఇచ్చాడు, ముక్కు ఎలా ఇచ్చాడు, అందరికీ ముక్కు ఉండదు కదా, ఏమంటే ముక్కు ఎలా ఇచ్చాడు, అందరికీ బుద్ధిని కూడా ఎలా ఇచ్చాడు. మీ బుద్ధికి కూడా పని చెప్పండి, మీ కాళ్ళకు ఎలా పని చెబుతున్నాం, చేతులకు ఎలా పని చెబుతున్నాం, అలా మీ బుద్ధికి కూడా పని చెప్పండి. ఎవరు ఏ మాట చెప్పినా, మీరు ఏ పుస్తకం చదివినా మీ బుద్ధితో మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకునే పని లేనప్పుడు మీకు బుద్ధి ఎందుకు ఇచ్చాడు పరమేశ్వరుడు? పరమేశ్వరుడు బుద్ధి ఇవ్వలేదా? ఆలోచించడం కాబట్టి బుద్ధి ఎందుకు పనికి వస్తుంది? అంటే బుద్ధి ఉపయోగించుకుంది. మనస్ అనేది ఎక్కడా లేదు, అది వేరుగా లేదు, నీకంటే భిన్నంగా లేదు. ఏదైతే నువ్వు నేను 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 అని అంటున్నావో ఆ నేనే మనస్సు. ఆ నేనుకంటే వేరుగా మనస్సు లేదు. ఆ నేనే మనస్సు, ఆ నేనే జీవుడు, ఆ నేనే సిగ్గడి గ్రంథి, ఆ నేనే సూక్ష్మ శరీరం, ఆ నేనే యాతనాశ. ఆ నేనుంటే అంటామండి, ఆ నేనుంటే స్వర్గం ఉంది, ఆ నేనుంటే నరకం ఉంది, ఆ నేనుంటే అంటామండి, ఆ నేనుంటే దేవతలు ఉన్నారు, ఆ నేను లేకపోతే నేను. అందరం చేస్తున్న తప్పు ఒకటే, ఈ సాధనల పేరు మీద, ఈ పూజల పేరు మీద, ఆడంబరాల పేరు మీద, అహంకారాల పేరు మీద, విద్యతో డబ్బుతో గొప్పలతో గౌరవాలతో ఆడంబరాలతో నేను అలంకరించుకుంటాను. ఈ అహంకారం అలంకరించుకున్నంత కాలం మోక్షం యొక్క తలుపులు మన కోసం తెరవరు. ఇల్లు మనం తలుపులు కొట్టినా ఇవెవరో మాకు తెలియదు, బయటకు సమ్మంటాను అన్నది లేదు. ఈ అహంకారాలు అక్కడ చెల్ల పరలోకంలో, ఈ గొప్పలు అక్కడ చెల్లో, ఈ అధికారాలు అక్కడ చెల్లో, ఈ గౌరవాలు, ఈ కృత్రిమ జీవితాలు అక్కడ చెల్ల. కాలబ్రంటన్ అన్నాడు, నా జీవితంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఎన్నో దాచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, ఎన్నో లోపశాల గొడవలు ఉన్నాయి, ఎన్నో సీక్రెట్ బెడ్రూమ్స్ ఉన్నాయి, కానీ ఈ రంగ మార్చికి వీరికి తెలియకుండా దాచుకోవాల్సిన విషయాలు నాకు ఉన్నాయి. కానీ నేను ఏ విషయం అయితే దాచుకుందామనుకుంటున్నానో, ఏ విషయం అయితే రహస్యంగా హృదయ పేటికలో ఉంచుకుందామనుకుంటున్నానో అది వాడికి తెలిసిపోతున్నాయని నాకు తెలుస్తుంది. ఎలాగో దాచుకోను, వాడికి తెలియకుండా నేను ఎన్నో విషయాలు రహస్యంగా ఉంచుకోవాలి. నా జీవితంలో నేను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, నాకు ఎన్నో రహస్యాలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో సీక్రెట్ బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి వీరికి తెలియకూడదు, ఈ ఋషికి తెలియకూడదు, ఈ రాక్షసుడు తెలియకూడదు అని అనుకుంటున్నాను. ఏ విషయాలు అయితే నాకు తెలియకూడదు అనుకుంటున్నాను, ఆ విషయాలు పైకి పైకి వచ్చి వాడికి తెలియకపోతున్నాయనే సంగతి నాకు తెలుస్తాను. అంటే వాడికి తెలియకుండా ఎలా సాగుకోవాలో, వాడికి తెలియకుండా ఎలా దాచుకోవాలో ఎంత ప్రయత్నం చేస్తుంది నేను బలహీన అవుతున్నాను. అది ఆయన హృదయమైన బరువులు ఏంటో ఇవి బయటికి గ్రహించి అవి పైకి లాగి, అవి బయటికి లాగి మంట పెట్టడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు గురువు. మిగతా వాడు గురువులు కాదు బరువులు. అవి ఆయన పవర్లెస్ ఈ ఋషి నుండి, ఈ మానవుల నుంచి, ఈ వండరత్న జ్ఞానం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యాన్ పవర్ నాకు పారిపోవాలండి, పారిపోవటానికి ఓపిక సరిపోదు, అవసరం రాదు. మనంతర మన ప్రయత్నం మీద బయటికి లాగలేదు. మన హృదయంలోనూ రాదనే, మన హృదయంలో ఉన్న బరువులే, మన తెలివితేటల వల్ల, మన బుద్ధి వైభవం వల్ల, మన శక్తి వల్ల మనం బయటకు లాగలేము. ఏ దేవతా పురుషుడు, ఏ ఇష్టదైవం, ఏ సద్గురువు సహాయంతో మనకు మించిన రాళ్ళు అతను బయటకు లాగాలి. కానీ కేవలం మన సొంత తెలివితేటలు సరిపో, మన హృదయమైన బరువైన రాళ్ళని బయటకు లాగటానికి ఈశ్వరుడు యొక్క కరుణ అవసరం. ఆ ఈశ్వరుడు గురు రూపంలో మీరు ఏ పని చేసినా ఒకటే నా చెప్పేస్తారుగా, దిస్ ఇస్ మై లాస్ట్ ప్రేయర్, దీస్ ఇస్ ఓన్లీ మై ప్రేయర్, ఇదే నా చివర ప్రార్థన. మీరు ఏ పని చేసినా సరే ఇంటి దగ్గర చేయండి, వీధిలో చేయండి, అవి దైవికమైన లౌకికమైన మీరు ఏ పని చేసినా ఆడంబరం లేకుండా, మీరు ఆడంబరం లేకుండా చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తారు. ఈశ్వరుడు సంతోషించి మనకి ఏది అవసరమా చేస్తారు? ఆడంబరం కోసం పూర్తి చేయండి. అలా ఎదుటి వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేసిన ఆడంబరం కోసం చేయటం, నిర్మలంగా చేయండి.
నిరాడంబరంగా చేయండి, నిరహంకారంగా చేయండి, నిర్వికారంగా చేయండి. బ్రహ్మానుగ్రహం అందరిగా ఉంది, మీరు లేదని అనుకోండి. అద్వైత శిఖరాల నుంచి, అద్వైత భక్తిలోంచి, అద్వైత స్థితిలోంచి, అద్వైత ఆనందంలోంచి కిందకి జారిపోతాం. మనం ఎంత జాగ్రత్తగా ఒకసారి మాయలా కప్పుకు ఒక్కసారి జ్యేష్ఠులంతా ఉన్నాడు. ఆయన జీవితం పెట్టి దేహాన్ని కొట్టినప్పుడు, ఆయన శ్రీ వేస్తున్నప్పుడు ఆ బాధ భరించలేక, ఆ బాధ బరువైనప్పుడు తండ్రి నన్ను విడిచిపెట్టేస్తావా, నన్ను మర్చిపోయావు తండ్రి, నన్ను మర్చిపోయావా, నన్ను విడిచిపెట్టేస్తావా, నన్ను వదిలేస్తావా. అప్పుడు వెంటనే ఓ తండ్రి అన్ని నేను సాధిస్తున్నాను, నువ్వెవరో లేనివడు మన ఇద్దరు అప్పుడు అందుకున్నాడు. అభివృద్ధి మీరు గౌరవాల కోసం, గొప్పల కోసం ఏ పని చేయలేదు. గౌరవాల కోసం చేయొద్దు, గొప్పల కోసం చేయొద్దు, ఆడంబరాల కోసం చేయొద్దు, నిర్మలంగా చేసుకోండి. మీరు చేసేది చిన్న పనైనా, చేసేది పెద్ద పనైనప్పటికీ జాగ్రత్తగా చేసుకోండి, ఆడంబరం లేకుండా చేసుకోండి. భగవంతుడు సంతోషిస్తాడు, సంతోషించి మీకు పోరాడు. వ్యర్థమైన చింతల్లోకి, వ్యర్థమైన కర్మల్లోకి, వ్యర్థమైన కోరికల్లోకి, వ్యర్థమైన కలంపుల్లోకి మీ శక్తిని ఖర్చు పెట్టుకోకండి. మీ శక్తిని అనవసర విషయాలు ఖర్చు పెట్టకండి, మంచి విషయాలు ఖర్చు పెట్టండి. ఇప్పుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఈశ్వరానుగ్రహం మీ మీద లేదనుకోకండి. అది ఈశ్వరానుగ్రహం ఎప్పుడూ ఉంది. అనుగ్రహం అర్థం చేసుకోవడం కోసం, అనుగ్రహం పొందటం కోసం, అనుగ్రహం ఉందని గుర్తించడం కోసం మనకి ఇక్కడ సద్గుణాలు ఉంటాయి. ఎదురున్న చక్కటి గురి ఒక మంచి గుణం జీవితంలో మీకు కష్టపడి సంపాదించుకుంటుంది. ఒక మంచి గుణం మీకు నచ్చిందే, మీరు నచ్చిందే, మీకు నచ్చిందే ఒక చక్కటి గుణం. ఒక మంచి గుణం మీరు ఎక్కడికి వెళ్ళి సంపాదించండి, మిగతా అన్ని గుణాలు మీరు చెప్పి భక్తి అంటే సామాన్యం అనుకోండి. మీకందరికీ భక్తి ఉంది, మీకు చాలా సంతోషం. ఈశ్వరుడు యొక్క అత్యత్వం పట్ల పూర్తిగా మీరు నమ్మిక కలిగి ఉండండి. ఈశ్వరుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఈశ్వరుడు స్వరూపాన్ని మీకు ఇస్తాడు. అంతకన్నా మనం కోరగలిగింది.